తెలియదు తర్వాత. కానీ ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, గురువుగారు ఒకటి చెప్పారు, శాంతి కుంజ్ అనేది ఒక నమూనా. ప్రపంచం అంతా అది వెళ్తోంది అన్నది మీకు అర్థమైందా? మండే సూర్యుడు చల్లని వెన్నెల, అది పాట. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు 2వ భాగంలో దానికి ఒక ధ్యానము గురువుగారు చెప్పారు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎలా కలుపుకోవాలి అని. అది ఒక పారాగ్రాఫ్ ఉంది, అది ఇవాళ నాకు కొంచెం చెప్పే ఆ స్థాయిలో లేను, రేపు చెప్తాను. అంటే గురువుగారి యొక్క ధ్యానము ఈ పాటగా మారింది. పాట విన్నారు కదా, అర్థమైంది కదా. ఒకసారి ఆ పాట వినండి. ఇప్పుడు ఈ భూమి ఈ మూడితో వినండి, సినిమా పాట అనుకోకండి. అది చక్రం సినిమాలాగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. కానీ అలా చేయగలిగేవాళ్ళు రాయగలిగేవాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది మీకు. కానీ మీరు సహకరించాలి, చూసేవాళ్ళు ఉంటేనే కదా ఎవరైనా చేస్తారు. ఆయన బాధ అయింది. ఈ పాట సినిమా తీస్తున్నప్పుడు కదా, దానికంటే 20 ఏళ్ళ ముందు రాశాడు. గురువుగారి మొట్టమొదటి పుస్తకం ఏంటో మీకు తెలుసా? నేను ఎవరిని ఇందాక 1, 2, 3, 9 అంకెలతో ఆ నేనుకున్న సంబంధం చెప్పాడు కదా. అటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి గురుదేవుని యొక్క ఇది అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళని కలిసే వాళ్ళని కలుస్తున్నాను, దొరుకుతుంది, వాళ్ళు రెడీగానే ఉన్నారు. కానీ వాళ్ళకి మన భావం అందజేయాలి. ఏ భావం అందజేయాలి మొట్టమొదట అనేది ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. ఇది చెప్పింది, ఇది మన మనలో ఉండి వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు చక్రం అనే దాన్ని తీయటానికి తల ప్రాణం తోకొచ్చా కూడా ఏమన్నాడు చెప్పాడా? కొన్ని చేయలేకపోయారు వాళ్ళు. ఇచ్చేత డైరెక్ట్ చేసేవాడికి భావం తెలియాలి. ఈ భావం మనం చెప్పాలి. ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? చిన్నది లేదా? ఇంతేనా ఉంది? మ్యాటర్ లేదా? మ్యాటర్ చూపిద్దామా? ఇదిగో అక్కడ రాసింది చూడండి. ఇది మీరందరికీ కూడా వండబడతారు. గురువు గారు కోరుకుంటున్నాను ఇది చివరి సందేశం. 20 పుస్తకాలుగా చివరి సందేశంగా ఆయన అందజేశారు. 20 పుస్తకాలు మీకు అప్పటికే అందజేశాను. 12,800 మందికి ఆంధ్రప్రదేశ్లో అందజేసేసాను నేను. వాళ్ళందరూ చదువుతున్నారు, కష్టపడుతున్నారు. ఉగాది తర్వాత 2 నెలల్లో ఈ 12,800 సెట్స్, 20 పుస్తకాల సెట్స్ ఆంధ్రప్రదేశ్లో అందజేయబడ్డాయి. ఈ విషయం ఎంతమంది తెలుసు కదా? చేత ఇదంతా ఇప్పుడు ఎందుకు మొదలెడుతున్నాను అంటే, వాళ్ళు తలొక్కరికి 10 మందికి చెప్పమని చెప్పాను. అంటే 120,000 అవుతారు. వీళ్ళకి ఆ 20 పుస్తకాల యొక్క అసలు సందేశం ఏమిటి, మీరు ఏం చెయ్యాలి అది అర్థం చేసుకోండి. మీరు అడుక్కునే వాళ్ళలాగా భగవంతుణ్ణి గురువుని మా కష్టాలు తీర్చేయండి మేము అలాగే ఉంటాము అంటే తీరుస్తారు వాళ్ళు. తల్లిదండ్రులు పిల్లలకి తీర్చకల్లే. కానీ యువకులు అవ్వాలి కదా, గురువుల పని చేయగలిగే స్థితికి ఎదగాలి కదా. అంచేత గురువుల్ని నువ్వు అడగొద్దు అని ఎవడు అంటలే. కాలేజీలో పాఠం అర్థం కాకపోతే మీరు టీచర్స్ని ఎంత విసిగిస్తాం? అర్థం కాకపోతే విసిగించాల్సిందే. కానీ అర్థమైంది ఏం చేయాలి? నువ్వు ఆచరించకపోతే ఇంజనీరు డాక్టర్ ఎలా అవుతావు ఆచరించకుండా? నువ్వు ఇంజనీరు డాక్టరు ఆచరించకుండా అవన్నప్పుడు ఈ గురువు గారి 20 పుస్తకాలలో మొత్తం ప్రపంచాన్ని మార్చేటటువంటి సందేశం ఉంది. నేను చాలా చోట్ల అనేక దేశాలకి ఫోన్లో వాటిలో కూడా నేను చెప్పాను. మీరు కాళ్ళు మార్చి రాసింది, నీచే రాసింది. మీ పేర్లు కూడా మీరు విని ఉంటారు. నీచే పేరు, నీచే అనేటటువంటి ఒక ఫ్రెంచ్ కొంచెం మంది ఒక ఫ్రెంచ్ తత్వజ్ఞాని ఒక పుస్తకం రాశాడు, గాడ్ ఈజ్ డెడ్, భగవంతుడు చనిపోయాడు. అంటే నన్ను కొంతమంది కొన్ని చోట్ల ఈ పుస్తకం ఎలా రాశాడండి భగవంతుడు చచ్చిపోయాడు అని, భగవంతుడికి చావు ఎలా వస్తుంది అని. చచ్చిపోవడం అంటే మీరు గుర్తించకపోవడం అంతే కదా. ఎవడైనా చచ్చిపోయాడంటే చచ్చిపోవాలా ఏంటి? వాడిని గుర్తించకపోతే వాడిని చంపినట్టే. మీకు తెలుసో తెలీదు, తల్లిదండ్రులు దీన్ని చాలా బాగా ప్రేమిస్తారు. ఎలా? చాలా అల్లరి చేస్తున్నటువంటి వాడిని చివరికి అస్త్రం ఏం ప్రేమిస్తారు తెలుసా? నేను మాట్లాడినా అవునా? కోపం వచ్చిందనుకోండి బాగా, ఇంకేం చేయలేకపోతే ఏమంటావు? మాట్లాడినంటే ఏంటి, నువ్వు లేవు, లొంగుతాడా మంగళా? అంచేత మనం భగవంతుణ్ణి మన చేతలతో నువ్వు లేవు అని చెప్తున్నావు. భగవంతుడు ఉన్నట్టు మనం ఎప్పుడైనా ప్రవర్తిస్తున్నావా? భగవంతుడిని అడుక్కోవటం, భగవంతుడికి నాకు సహాయం చేయమని అడగటం అడగండి. అది తప్పని ఎప్పుడు గురుదేవుడు చెప్పలేదు, ఇప్పుడు ఆపటం లేదు ఆయన. మీకు తెలుసునో తెలియదో, పంచవీరవచన సాధన గురించి చెప్తున్నప్పుడు చెప్తాను. ఇద్దరు పరమ గురువుల్ని పిల్లలు అడిగింది ఇచ్చేయండి మనుష్యులకి నా తరఫున అని అడిగారు ఇద్దరిని. అది పేర్లు ఏమి ఎందుకు చెప్పను అంటే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు, వాళ్ళ విలువ తెలియదు. ఇద్దరిని అడిగారు ఆయన, వాళ్ళిద్దరూ అదే పనిచేస్తున్నారు. అంచేత మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇదివరకు కంటే ఇప్పటికి చాలా మంది తొందరగా కోరికలు తీరుతున్నాయేమో అన్నది మీకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ గమనించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఇద్దరు మహాగురువుల్ని గురువు గారు ఇదే పని అయ్యే బాబు, మా వాళ్ళు చాక్లెట్లు అడుగుతారు. మా వాళ్ళు అంటే గురువు గారు ఆంధ్రప్రదేశ్ హిందువుల గురించి కాదు, మా వాళ్ళు అంటే మానవ జాతి వాళ్ళు. మొత్తం మానవ జాతి గురించి గురువులు మాట్లాడతారు తప్ప జర్మన్స్ గురించా, ఫ్రెంచ్ వాళ్ళ గురించా, హిందువుల గురించా, జాతి మత దాని గురించి మాట్లాడుకోవాలి. అంతేతే మీలో దేవత్వాన్ని వికసింపజేసుకోవాలి అంటే ఆయన చివరి సందేశం పరమ పూజ్య గురుదేవులు ఇప్పుడు ఇది ఆయన హిందీలో ఇచ్చిన దానికి తెలుగు ట్రాన్స్లేషన్. సూక్ష్మీకరణ సాధన అయిన వెంటనే అంటే ఆ పంచవీరభద్ర సాధన చేసిన తర్వాత వెంటనే దానికి సూక్ష్మీకరణ సాధన అనేది, ఈ సూక్ష్మీకరణ సాధన మానవ జాతి ఎలా ఉపయోగించుకోవాలో 12వ తారీఖున చెప్తాను నేను, అక్టోబర్ 12న కాకువాయి. దాని తర్వాత ఇందాక పాటలో మీరు విన్నారా ఒకటి, మంట ఎక్కడుంది? సూర్యుడిలో ఉంది. కన్నీళ్ళు ఎక్కడున్నాయి? కళ్ళలో ఉంది. అంతేత సూర్యుడిలోని మంట, వెన్నెల, చంద్రుడిలోని చల్లదనం, ఇవి రెండు కలిస్తే తప్ప సృష్టి ఉండదు అని కొంచెం ఆయుర్వేదం తెలుసున్న వాళ్ళకి, కామన్ సెన్స్ ఉన్నవాడికి తెలుసు. ఏ చెట్టు పెరగాలన్నా సూర్యకిరణాలు కావాలి, చంద్రకిరణాలు కావాలి. చంద్రకిరణాలని వరుణదేవుడు జలము అంటాం. అందువల్ల అర్ఘ్యం చేసే దాంట్లో ఆ చల్లదనాన్ని మీరు మనం మర్చిపోతాం. అర్ఘ్యం చాలా మంది ఇవ్వరు కూడా పూజ చేశాక. ఇవి రెండు గుర్తుంచుకోండి. గురువు గారు సూర్య విజ్ఞానంగా దాన్ని అందజేశారు. అది కూడా నేను 13వ తారీఖున చెప్తాను అక్టోబర్. ఈ రెండు కలిస్తే సూర్య విజ్ఞానము, సూక్ష్మీకరణ అంటే చంద్రకిరణాలు, ఈ రెండు కలిస్తే వచ్చేటటువంటి కుండలి జాగరణ 14వ తారీఖు చెప్తాను. ఇది ఎందుకు అనౌన్స్ చేస్తున్నాను అంటే దీని తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ఇలా చెప్పగలను అని నేను అనుకోను. క్లాసులు స్పెషల్గా పెడతాను వాళ్ళకి. వీలైతే వీళ్ళని కూడా సినిమా వాళ్ళని, పొలిటీషియన్స్ కూడా కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఆ పని చేస్తున్నప్పుడు సహజంగానే నేను కలవలేను. ఇంకా వాళ్ళకి చెప్పాలి కదా, ఈ భావం అంతా కదా. వాళ్ళకి చెప్పడం సులభమే కానీ కష్టం. ఎందుకంటే తెలిసిన వాడికి చెప్పగలను, తెలియని వాడికి చెప్పగలను. తెలుసు తెలియని అనుకున్నటువంటి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా కష్టం. బాబు ఇది కాదు ఇది అది అంచేత 14వ తారీఖు తర్వాత కష్టపడబోతున్నాను. కనుక ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దాన్ని ఈ లెక్చర్ యొక్క మొత్తము సారాంశం అంటే ఏంటి, దేవత్వాన్ని వికసింపు చేసుకోండి, కాలనియములు కాకండి అనే వార్నింగ్, సూర్య విజ్ఞానము, సూక్ష్మీకరణ సాధన, కుండలిని సాధనగా. దానికి పుస్తకాలు కూడా నేను స్పెషల్గా కొంతమంది వ్యక్తులను అడిగాను. వాడు 3000 చొప్పున మన వాళ్ళు అందరూ పరాయవాళ్ళు ఎవరు కాదు. నేను పేర్లు ఎందుకు చెప్పను అంటే మీకు తెలుసు నేను ఎవరి పేర్లు చెప్పానండి. ఇచ్చాను గురువు గారి కోసం ఇచ్చారు. ఏంటంటే గొప్ప ఇంతేంటే నీకు ఇచ్చే డబ్బు కూడా భగవంతుడు ఇచ్చాడు అన్నది చాలా మంది గుర్తు రావటండి. గురువు గారు ఒకసారి మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు, అప్పుడు 12 గురు 13 గురు కంటే ఎక్కువ ఉండేవాళ్ళం కాదు గురువు గారి దగ్గర. అంతేత మేము అంత చుట్టూ కూర్చునేవాళ్ళం ఇలాంటి పార్కులో. పార్క్ అంటే ఆ శాంతికుంజులో, అప్పుడు ఇంకా బిల్డింగ్ అవ్వలే శాంతికుంజు, ఏమీ లేదు అప్పుడు. అప్పుడు మా వాళ్ళలో ఒకడు అడిగాడు, మరి ఒకడు 1 లక్ష రూపాయలు ఇచ్చాడండి, ఒకడు 1 రూపాయి ఇచ్చాడండి, మరి 1 లక్ష రూపాయలు ఇచ్చినవాడు గొప్పవాడే కదా అన్నాడు. చాలా మంది 1 లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఇస్తారు. మొట్టమొదటి అది గుర్తుంచుకుని, ఆయన నీకోసం నా మీద ప్రేమ తేవలేదు మొదటిది. రెండు, కోటీశ్వరుడు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, అడుక్కునేవాడు ఆ రోజు 1 రూపాయి సంపాదించుకున్నాడు, ఆ రూపాయితో తిండి తినాలి వాడు, లేకపోతే చచ్చిపోతాడు ఆకలితో. వాడు 1 రూపాయి ఇచ్చాడు, ఎవరు గొప్ప? మీరే ఆలోచించుకోండి అన్న అలా నేను చెప్పను. ఆయన ఎవరిని క్రిటిసైజ్ చేయడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే దీన్ని వింటున్నప్పుడు నేను ఎంత గొప్పవాళ్ళం అయిపోవాలి అని అనుకోకండి. మీరు ఎక్కడున్నా చేయగలరు, మీ ఇంటిలో కూర్చుని కూడా చాలా. అంచేత మేము చేయగలిగేవాళ్ళు ఇంట్లో కూర్చొని చేస్తామంటే ఒప్పుకుంటాం. ఇందాక చెప్పిన ఉదాహరణ కూర్చోండి, 1 లక్ష రూపాయలు ఇవ్వగలిగేవాడు 1 లక్ష 1 రూపాయలు ఇవ్వగలిగేవాడు 1 రూపాయి, ఇద్దరు గొప్పవాళ్ళే. దాన్ని రామాయణంలో ఏమని చెప్తామంటే హనుమంతుడు కూడా. అంచేత పరమ పూజ్య గురుదేవులు ప్రస్తుత ప్రవచనము సూక్ష్మీకరణ సాధన అయిన వెంటనే సాధారణ జన సమూహాల మధ్య పర్వదినమం నాడు ఇచ్చిన ఉద్బోధంలో చివరిది. ఈ లెక్చర్ ఇచ్చిన తర్వాత ఆయన ఎవరిని కలవలే. ఇంకా ఆయన శరీరాన్ని ప్రపంచానికి అర్పణ చేసుకుని 2090 డేట్ కూడా గుర్తుంచుకోండి. కరెక్టే చెప్పాను నేను. ఇప్పుడు అంటే ఇది 2000 ఎంతవరకు చెప్పానైనా 2090 సశరీరముగా నేను మీకు కనిపిస్తాను. కలలో కాదు, వాళ్ళు ఇచ్చారు. కళ్ళు అందరికీ కనిపిస్తూనే ఉంటారు. ఎంతో మంది నాతో చెప్తూ ఉంటారు, నా కుండలి జాగరణ అయిపోయిందండి మాస్టర్, ఇప్పుడు ఏం చేయాలి? నాకు నవ్వు వస్తుంది. నీకు కుండలి జాగరణ అయిపోయాక నువ్వు నన్ను అడగటం ఏంటి, ఏం చేయాలి? అర్థమైందా? ఈ మూర్ఖత్వం చాలా మందిలో ఉంది. కళలు కాదు, ధ్యానం చేస్తున్నప్పుడు మీకేవేవో దర్శనాలు వచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు సంస్థల వాళ్ళు నా దగ్గరకు చెబుతూ ఉంటారు, ఇవాళ కృష్ణుడు ఇది చెప్పాడండి, నాన్న మహామహాయోగులకే కృష్ణుడు కనిపించాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా కృష్ణుడు కనిపించి చెప్పాడు, ఏం చెప్పాడు అని. అదేనండి నాకు తెలియటం లేదు, ఇంకెందుకు అయ్యా కృష్ణుడు కనిపించడం, కొన్ని సంస్థలు ఉన్నాయమ్మా, నేను పేరు ఎందుకు చెప్తున్నా అంటే ఇది అన్ని సంస్థలే అదొచ్చు, నేనేం కాదంటే. కానీ శ్రీరామ శర్మ ఆచార్య సంస్థ దగ్గరికి వచ్చాక ఇంకా వదలకండి, ఇంతకంటే గొప్ప వ్యక్తి దొరకడు అనేది ఆయన శిష్యుడిగా నేను చెప్పటం లేదు. 20 ఏళ్ల బట్టి నాతో ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నాకు 39 మంది గురువులు కాశీలో ఉన్నారు, అందులో మామూలు వ్యక్తులు కాదు. ఆనందమయ్య మా పేరు విన్నారు ఎప్పుడైనా? ఇందిరాగాంధీ ఆయన శిష్యురాలు. సీనారాం బాబా పేరు కూడా వెళ్ళారు వాళ్ళకి, దేవరియ బాబా అని. తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇంత గొప్ప గొప్ప గురువులందరూ దొరికారు. శ్రీ అరవిందో బ్లాడెట్స్కి, లాహరీ మహాశయ, సిద్ధి సాయి, సత్యసాయి, వీళ్ళందరికీ నేను చాలా దగ్గర శారీరకంగానూ మానసికంగానూ కూడా. చిట వీళ్ళందరి రచనలు చదివి వాళ్ళ మార్గంలో వెళ్తూ ఉన్నాక 1971లో ఈయన కలిశాను శ్రీరామ్ శర్మ ఆచార్యని. అప్పటి నుంచి ఇంకా చివరి క్షణాలంటే ఇంకా మనం ఎక్కువసార్లు కలవలేం కనుక కొన్ని సత్యాన్ని చెప్పకపోతే నేను తప్పు చేస్తాను. నేను గురువు గారిని కలిశాక నాకు అలవాటు ప్రతి 2 సంవత్సరాలకు ఒక కొత్త గురువు పట్టుకోవడం. ఎందుకంటే ఆయన చెప్పిందంతా అర్థమైపోయాక ఇంకో గురువు అలాగా 39 గురువులు ఉండేవారు ఈయన కలిసి ఉంది. కలిసిన తర్వాత ఇప్పటికీ నేను ఇంకో కొత్త గురువుని వెతుకుతున్నా, ఎక్కడైనా ఉంటాడా అని. లేదు, దొరకలేదు, దొరకడు. తర్వాత ఎప్పుడైనా లేదంటే చెప్తాను. ఈయన తర్వాత ఇంకా గురువులు రారు భూమి మీదకి. ఇంకెవరు వచ్చినా ఈయన చెప్పింది ఏదో ఒకటి చెప్పేవాళ్లే తప్ప 300 కోట్ల సంవత్సరాల వరకు కూడా ఇంకా ప్రపంచానికి ఇంకో కొత్త గురువు అక్కర్లేదు. ఎప్పుడైనా గురువుల మీద బాగా నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు విందాల్చుకుంటే అది ఆ క్లాస్కి ఎప్పుడైనా చెప్తాను. ప్రూఫ్ కావాలి కదా ప్రతిదానికి, నోట్స్ ఇస్తే. ఆ పని ఈ లెక్చర్ తర్వాత చేశాడు ఆయన. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి గురువుల మీద నెత్తికెక్కాడు ఆయన. మీరు పొలిటీషియన్స్ యొక్క లెక్చర్ వింటే, స్వర్ణయుగము అని ఒక మ్యాగజైన్లో మొన్న చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు, చిరునాయుడు వీళ్ళందరూ కూడా గురువు గారు చెప్పిన ఏ కార్యక్రమాన్ని చేయడానికి వాగ్దానాలు చేస్తున్నారు అని ఆ మ్యాగజైన్లో ఉంది. వాళ్ళ బొమ్మలు కూడా అంటే గురువు గారు కొత్త పార్టీకి కూడా కావాల్సినటువంటి లక్ష్యం ఆయన అప్పుడే ఇచ్చేశాడు. చేత అంత గొప్ప వ్యక్తి యొక్క సంపర్కంలో ఉండి మీలో దేవత్వం రాకపోతే, ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఇంజనీర్ కాకపోతే, మెడికల్ కాలేజీలో చదివి డాక్టర్ కాకపోతే, శాంతి కుంజుకి వచ్చి మీరు దేవతలు కాకపోతే తప్పవద్ది మంది. దానికి మీరు ఏం చేయాలి? చాలా సింపుల్ ఫార్ములా ఇస్తాడు. మీరు ఎవడు కూడా ఇది నేను చేయలేను అనలేడు, చెయ్యను అనగండి. చేయను అంటే చాలా ఈజీ, దానికి మీరు నేను చేయనంటే ఎవడు ఏం చేయలేదు. అదే చెప్తాడు కూడా ఆయన, నువ్వు చేయను అంటే నేనేం చేయలేను, కానీ 3 పనులు మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పేశాక, ఇందాక నేను చెప్తేనే సంపూర్ణ విశ్వానికి వ్యాపించి 2090 వరకు కూడా ఆయన సశరీరముగా మీరు ఆ స్థాయికి చేరుకుంటే వచ్చి కలుస్తాడు. అలా కలిసిన వాళ్ళని మీరు ఎవరినైనా చూశారా మాస్టారు? కనీసం 12 గురు 14 గురు నాకు తెలుసు సశరీరంగా. గురువుగారు శరీరం వదిలేసిన కూడా కనిపించి మాట్లాడి డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తులు నాకు తెలుసు. కానీ న్యాచురల్లీ వాళ్ళ గురించి నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే 1876లో మట్టిని బంగారంగా చేయగలిగేటటువంటి 3 వ్యక్తులు, అందులో 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, 1 బాంబేలో ఉన్నారు. మట్టి తీసుకెళ్తే బంగారం చేస్తారు. పేరు చెప్తే ఇప్పుడు ఏమవుతుంది? ఏమీ అవుతుంది. మాఫియా వాళ్ళందరూ ఆయన పట్టుకు కట్టేసి ఇంత మట్టి కుప్ప పెట్టి బంగారం చేయండి చెప్పండి. కానీ సత్యమే అని అందులో ఒకళ్ళని నేను చూశాను, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తిని, మిగతా ఇద్దరిని నేను విన్నాను. కానీ ఆ ఇద్దరిని కూడా ఇక్కడ కృష్ణాచార్య గారు చూశారు. పేరు విన్నారు ఇక్కడ కృష్ణాచార్య గారు ఇక్కడ ఉన్నవాళ్ళు విన్నారు కదా. చేత ఇది కబుర్లు కాదు చెప్పేది, మీరు చేస్తే ఖచ్చితంగా మీలో దేవత్వం వస్తుంది. కానీ దేవత్వం వికసింపజేయటానికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆచరించగలగడానికి వీలుగా 20 పుస్తకాలు అందజేసేది. పుస్తకాలంటే పుస్తకాలు అనుకోకండి, అది చిన్న చిన్న ప్యాంప్లెట్లు. రాత్రిధర్మి సాహిత్య సెట్ ఉందా మీ దగ్గర ఎక్కడ? ఒకసారి ఆ సెట్ అంతే, అది చిన్న పుస్తకాలు 20. కానీ అమెరికాలో ఉన్న నోబెల్ ప్రైజ్ విన్నర్స్కి, 20 ఫార్మస్యూటికల్ కంపెనీస్కి, క్యాన్సర్ గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి నేను ప్రూవ్ చేశాను మీకంటే ఇందులో ఎక్కువ ఉందని పుస్తకాలు చూపించి చదివించి. కానీ అది ఎవరికి అర్థమవుతుంది? వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్కి నేను ఏం చెప్పానో మీకు చెప్తే మీకు అసలు ఏం అర్థం కాదు. అంటే అది మీ తప్పు కాదు, మీరు అది కాదు కదా. అంచేత బయటకు ఈ పుస్తకాలు అంటే ఒక మంచి నవల అయితే ఈ సైజులో ఉంటుంది. అంచేత ఇది పుస్తకాలు అంటాం తప్ప పుస్తకమే 20 అంశాలుగా. దాని తర్వాత ఇవాళ ఒక వ్యక్తి నాకు అంత అద్భుతమైన వ్యక్తి అని నేను అనుకోలేదు, ఒక పుస్తకం ప్రజెంట్ చేశాడు నాకు. సంస్కృత టీచర్, ఎలాగ గురువు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారో చెప్తామని చెప్తున్నాను. సంస్కృత టీచర్ నరసింహారావు గారు, ఆయన అబ్దుల్ కలాం ఆజాద్ జనవరి 26 ఇచ్చిన లెక్చర్కి ఆధారంగా ఈ బుక్ రాసింది. ఆ ప్రేరణకు సంస్కృత టీచరు ఎవరి ప్రేరణ?
అబ్దుల్ కలాం.
ఎందుకది నేను నొక్కి చెప్తున్నాను అర్థమైందా? ఇచ్చేత నొక్కి చెప్తున్నానండి. ఈయన సంస్కృతం, ఆయన ముస్లిం. గురువు గారి యొక్క ప్రేరణలు ఎలా వెళ్తున్నాడు, ఇది భారతీయ సంస్కృతి పరీక్షలని గురువు గారు 5 అంచెల్లో నిర్వహిస్తారు. 6, 7, 5, 6 1 సెక్షన్, దాని తర్వాత 8, 9, 10, 11 క్లాసులకి. ఆ సంస్కృతి దానికి కావలసినంత ఇందులో ఉంది. తమాషాది, ఈయన గురువు గారిని కలవలే. అబ్దుల్ కలాం చెప్పింది రాశాడు, రిటైర్డ్ సాంస్కృతి టీచర్. కానీ అందులో ఏమి చెప్పదలుచుకున్నారో గురువు గారు పిల్లల దగ్గర నుంచి అని నా సలహా ఏంటి అంటే, సినిమా చూస్తే మీకు 50-60 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటా, ఒంటరిగా వెళ్తే మీరు జగమంత కుటుంబం నాది అని మీ కుటుంబాన్ని తీసుకెళ్తే 1000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. 50 రూపాయల పుస్తకానికి మీ పిల్లల చేత ముందు మీరు చదవండి, మనకి చాలా తెలియదు. ఇందులో 2 విషయాలు నేను చదువుకుని నాకు తెలియలేదు. ఎప్పుడైనా మళ్ళీ ఆయన నాకు కనిపిస్తే చెప్తా, బాబు నువ్వు పిల్లలకి రాశానంటున్నావు, నాకే తెలియదు బాబు 2 విషయాలు. అది దూరదృష్టి, దూర శ్రవణము అవుతే ఇప్పుడు అందరికీ వచ్చేసింది. అది ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరాదు. దాని తర్వాత అష్టసిద్ధులు నవనిధులు యొక్క సిద్ధి గాయత్రి మంత్రం ఇస్తుంది. అష్టసిద్ధి నవనిధికే దాత సవ సమర్థ గాయత్రి మాట, అదే అడగండి గాయత్రి మాట. అష్టసిద్ధులు నవనిధులు మీరు అడిగితే, కంప్యూటర్ కనిపెట్టిన వాడు ప్రపంచ విఖ్యాతి చెందాడు కదా, మరి గాయత్రి మంత్రాన్ని మీరు ఉపయోగించుకోదలుచుకున్నవాడిని సూర్యుడు మంట, చంద్రుడు శీతల, ఆ విజ్ఞానం అంతా కూడా 20 పుస్తకాల్లో ఉంది. ఆయన చెప్పిన పిల్లలకి పరీక్షలకు రాసింది అంతా ఉంది. ఖచ్చితంగా 50 రూపాయల పుస్తకం ఇది. ఆయన ఇప్పుడు డిసెంబర్లోనే ఎప్పుడు రిలీజ్ చేస్తానన్నాడు. రిలీజ్ కంటే ముందు ఆయన పుస్తకాలు అవగొట్టేసేటటువంటి పని మీరు చేయగలిగితే నిజంగా దీని విలువ మీకు అర్థమైంది. 50 రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. మంచిదాన్ని ఒకసారి పుస్తకం కొంటే మీ కుటుంబంలో ఉండిపోతుంది. మీ పిల్లలు, మీ పిల్లలు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ చదువుతారు. అంచేత ఈయన అడ్రస్ అది కనుక్కుని మీరు ఎవరైనా దాంతో తమాషా ఏంటంటే ఇలాంటివి అంటే ఎవడు తీసుకోదు. అక్కడ సినిమా టికెట్ ఉంటుందా అంటే 200 పెట్టి తీసుకుంటారు. అది మీరు చేసేటటువంటి తప్పు. సినిమా టికెట్కి మీరు 200 ఖర్చు పెట్టగలరు, దీనికి 50 రూపాయలు ఖర్చు పెట్టలేను అనే మాట రాకుండా కాస్త అది మీరు తర్వాత చేయండి. ఎందుకంటే ఇందులో భాగం అది. పిల్లల కోసం అనే దాన్ని నేను చెప్పటలే, నాకు తెలియని రెండు విషయాలు చదువుకుని రేపు కాకబాయిలో ఆ రెండు విషయాలు నేను నా సొంతంగా చెప్పుకుంటూ చివరిలో చెప్తాను. ఈయన కృతజ్ఞతలు, ఈయన నాకు నేర్పించాడు, నాకు నేర్పిన వాళ్ళందరికీ నేను అలాగే కృతజ్ఞతలు చూసుకుంటాను, ఇవన్నీ నేను దాచను, మీరు దాచకండి. అంచేత సరే 1986 గురు పూర్ణిమ తర్వాత ఆయన శాంతికుంజ్ యొక్క ముఖ్య ప్రవచన వేదికను ఎప్పుడూ అలంకరించలేదు. 1995లో ఆయన శరీరం వదిలేశారు, సర్వవ్యాపకం చెందారు. ఈ మాట నేను మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్తున్నటువంటి మాటల ప్రాముఖ్యత మీరు అర్థం చేసుకోండి. సశరీరముగా మీరు చూడవచ్చు ఆయన్ని, కళల్లో చూసి చూసాం అనుకోకండి, సశరీరముగా చూస్తారు. చూసిన వాళ్ళు 10-12 మంది నాకు తెలుసు, అంటే ఇది అబద్ధం కాదు. కానీ ఇప్పుడు కనిపిస్తాడు ఆయన, ఆయన కనిపించగానే బాబు నాకు తలనొప్పిగా ఉంది, నాకు ఈ చేయినొప్పిగా ఉంది, మా అమ్మాయికి పెళ్లి అవ్వాలి, లేకపోతే మా వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలి అని అడిగితే అందుకు మీ దగ్గరికి వచ్చేది. ఇద్దరు మహాగురువులను ఆయన పెట్టించాడు, ఆ పనులు వాళ్ళు చేస్తారు. మరి ఆయన ఏం చేసేవాళ్ళకి కనిపిస్తాడు, ఇది చేసేవాళ్ళే. మీలో దేవత్వం వికసింపజేసుకో, కానీ వికసింపజేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి. మీరు ఉన్న ఇంట్లో, ఉన్న చోట, ఉన్న ఉద్యోగం చేస్తూ, ఉన్న కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే అది చెయ్యాలి, లేకపోతే చేయలేరు కూడా. అదే ఇందులో ఆయన చెప్తాడు. ఇంత 1995 వసంత పంచమి యొక్క పర్వ వేళలో ఈ అమృతధారను అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరము ఆత్మ సమీక్ష చేసుకునేటకు ప్రయత్నిద్దాం. సాధారణంగా నా అలవాటు ఏంటి అంటే, నా క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది, గంట లోపల పూర్తి చేస్తారని. ఎప్పుడు గంట కంటే ఎక్కువ చెప్పండి, కానీ మరి ఇవాళ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తీసుకునేదా? ఎందుకంటే నేను ఎప్పుడు చేయని తప్పు ఇవాళ చేయబోతున్నా, కానీ సాధ్యమైనంత వరకు గంటలో ముగించేస్తాను నేను. ఇప్పుడు 7:30, 8:30 ఆపేస్తా, సరేనా? కొంచెం అటు ఇటు ఎక్కువ అవ్వచ్చు, జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నాక మీరు చేస్తూ అందరికీ చెప్పండి. చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు, మనం చేస్తూ ఇంకోళ్ళకి చెప్తే చాలు. అది అర్థం చేసుకోండి. గాయత్రి మంత్రం నాతో పాటు ఉచ్చరించండి. నాతో పాటు అంటే నాతో పాటు కాదు, ఎవరితో? గురువు గారు ఎప్పుడు అలా ఉచ్చారణ చేస్తారు కనుక చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవియో ఔర్ భార్యో, చాలా పురాత్ ఒకటి చదవండి, మనం కాస్త స్పష్టంగా ఒకటి చదవండి, వింటూ ఉండండి. ఎక్స్ప్లెనేషన్ అవసరమైన చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చాలా పురాతనమైన సంఘటన ఇది. రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్లిపోయిన తర్వాత అందరికీ వచ్చిన సమస్య ఏమిటంటే, దీనిని ఎలా ఎదుర్కోవాలి, రావణాసురుడితో యుద్ధం ఎలా చేయాలి. చాలా మంది ఉన్నారు, రాజులు మహారాజులు కూడా ఉన్నారు, కానీ ఎవరికి రావణాసురుడితో యుద్ధం చేసే సాహసము లేదు. ఎవరు తమ ప్రాణాలను బలంగా పెట్టుకుంటారు, ఎవరు కష్టాలలో ఎదుర్కొంటారు, అందువల్ల ఎవరు ముందుకు రాలేదు. రాముడు వారు అడిగారు, ఎవరు నాకు యుద్ధంలో తప్పరా? అప్పుడేమైంది, దేవతలందరూ కలిసి ఆలోచించుకుని ఇలా అన్నారు, దైవ కార్యంలో మనం తప్పక సహాయపడాలి, సుగ్రీవుని సేనలో హనుమంతుని సేనలో చేరి రావణాసురుడితో జరిగే యుద్ధంలో తోడ్పడాలి. దేవతలు వానరుల రూపం ధరించారు, ఎలుగుబంట్ల రూపం ధరించారు. రావణాసురుడు ఎక్కడ, కోతుడు ఎక్కడ, ఈ రుజువులకి ఏ విధమైన కోరిక లేదు. కానీ మీరు యుద్ధానికి సన్నద్ధులయ్యారు, ఎందువలన? ఎందువలనంటే మీరు దేవతలు కనుక, మీరు దేవతలు కాకపోతే ఎలుగు ఒంట్లో కోతులు అయి ఉంటే చెట్ల మీద ఆ కొమ్మ ఏది ఈ కొమ్మ మీదకి ఎగురుతూ ఉండేవారు, పిల్లల్ని పుట్టిస్తూ ఉండేవారు, లేక ఇంకేమో పనులు చేస్తూ ఉండేవారు. కానీ సీతను విడిపించడానికి, రామరాజ్య స్థాపనకి లంకను చిన్నాభిన్నం చేయటం లాంటి పనులు ఎలా చేయగలిగేవారు అని మీరు ఇది చేశారు. ఈనాడు ఇక్కడ సమావేశమైన మిమ్మల్ని అందరినీ కూడా ఆనాటి కోతులు ఎలుగుబంట్ల రూపంలో ఉన్న దేవతల వల్లే చూస్తున్నాను.
అక్కడ ఆపండి, ఇది జాగ్రత్తగా చూడండి. ఈ లెక్చర్ ఎవరు వింటున్నారు? అక్కడ కూర్చున్న వాడు కాదు. ఆయన ఏమంటున్నారు, ఇది గురువు యొక్క వాక్కు. గురువు యొక్క వాక్కు యొక్క విశేషం ఏంటంటే, అది సత్యం అయిపోతుంది మీరు ఆచరిస్తే. అంచేత ఈనాడు ఇక్కడ కూర్చున్నా, ఈనాడు అంటే ఈ క్షణంలో మీరు కూర్చున్నటువంటి వాడు, ఈనాడు ఇక్కడ సమావేశమైన మిమ్మల్ని అందరినీ కూడా, రేపు భవిష్యత్తులో 2090 వరకు కూడా చాలా మంది వింటారు ఇతర దేశాలలో కూడా, వాళ్ళందరినీ ఆయన ఎలా చూస్తున్నారు?
కోటలో ఎలుగుబంట రూపంలో ఉన్న దేవతల వలె చూస్తున్నారు.
మరి అలా ప్రవర్తించాలి అంటే కోతులు ఎలుగుబంట వల్ల కాదు, అప్పుడు మనుషుల్లో దేవతలు పుట్టే ఇవల్యూషన్ లేదు అది, నేను తర్వాత మీకు అది వివరించలేను నేను. అప్పుడు దేవతలు మనుష్య రూపం ధరించలేదు, ఇప్పుడు మనుష్య రూపం ధరించగలరు దేవతలు, అది తేడా. ఆ శక్తి గురుదేవులు అందజేస్తున్నారు. అంచేత ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో, వాళ్ళు దేవతల వలె ఆయన చూస్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్ గారు లెక్చర్ ఇస్తూ ఉంటే ప్రొఫెసర్ స్టూడెంట్ని ఎలా చూస్తాడు? కాబోయే ఇంజనీర్ గానే చూసి చెప్తాడా లేకపోతే ఎవడో లే అంటాడా? మెడికల్ కాలేజీలో మెడికల్ ప్రొఫెసర్ ఎలా చూసి చెప్తాడు? మిమ్మల్ని కూడా గురువు గారు అలా చూసే ఈ విషయాలన్నీ చెప్పబోతున్నారు, అది గుర్తుంచుకుని జాగ్రత్తగా వినండి. తర్వాత
ఈనాడు మళ్లీ అటువంటి చారిత్రక సంఘటన యొక్క పునరావృతి కాబోతోంది. మీరందరూ మిత్రులు, మీరు దేవతలే ఏకాంతంలో మీరు శాంత మనస్థితిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీ అంతఃకరణలో చూసుకోండి. మీరు ఇరుగు వంట్ల కోతుల లేక దేవతల, నిజానికి మీరు దేవతలే. దేవతలు కాకుండా కష్టకాలంలో ఇంకెవరూ ఆదుకోలేరు. దేవతలే సహాయపడగలరు. మీ అందరితోనూ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, అవసరమైనప్పుడు మీరు ఈ మాటలు గుర్తు చేసుకోండి. గురు పూర్ణిమ నాడు గురువు గారు మాతో ఇలా అన్నారు, మాలో దేవత కూర్చొని ఉన్నాడు, దేవత విరాజమానమై ఉన్నాడు. దేవతలు ఏ పని చేస్తారో, ఏ పని చేయడానికి వారి జీవితాన్ని వినియోగిస్తారో, దేని కొరకు వారు పురుషార్థములు చేస్తారో, ఆ పురుషార్థములే మాకు అప్పగించారు. ఈ ఒక్క మాట నేను మీతో చెప్పవలసి ఉన్నది.
ఇది మళ్లీ 3 సార్లు చదవండి, ఇది మీరు చదువుకోండి. ఇది మీకు గురువు గారి గురు పూర్ణిమ నాడు ఇచ్చిన సందేశం, ఆయన వాక్కు. మీకు గురువు గారి మీద నమ్మకం ఉంటుంది, మీరు ఏ స్థితిలో ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, దాని గురించి ఆలోచించుకోండి. ఆలోచించుకోవద్దు, ఎందుకంటే నా ఆరోగ్యం గురించి నేను ఎప్పుడూ మీతో పబ్లిక్గా చెప్పను, కానీ సౌబతుల మధ్య ఉన్నాను నేను. అయినా ఇంత పని నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడు మీరు ఎందుకు చేయలేదు? ఇది మళ్లీ మళ్లీ చదువు, 2 సార్లు చదవండి మెల్లిగా. అంతఃకరణంలో చూసుకోండి, మీరు
ఏకాంతంలో మీరు శాంత మనస్థితిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీ అంతఃకరణంలో చూసుకోండి. మీరు ఎలుగు గంట్ల కోతుల లేక దేవతల, నిజానికి మీరు దేవతలే. దేవతలు కాకుండా కష్టకాలంలో ఇంకెవరో ఆదుకోలేదు.
ఇది జాగ్రత్త, దేవతలు ఒక్కళ్ళే కష్టకాలంలో ఆదుకుంటారు. ఇప్పుడు మొత్తం మానవ జాతి కష్టకాలం ఒకటి ఉన్నది, 21 డిసెంబర్ 2012 వెబ్సైట్ అవుతుంది. కంప్యూటర్ చూడగలిగే వాళ్ళు చూసుకోండి, వాళ్ళు ప్రిడిక్షన్ ఇచ్చారు. సైంటిస్టులు, ఎకానమిస్ట్స్ అందరూ, రకరకాల వ్యక్తులు ఏమని చెప్పారు అంటే 2012కి 100 మంది మనుషుల్లో 90 మంది చచ్చిపోతారు. అంటే ఇప్పుడు 100 కోట్ల సమాజం ఉంటే ఎంతమంది బతుకుతారు? ఎంతవుతుంది? మిగతా వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళు చెప్పేది. ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? మిమ్మల్ని అడుగుతున్నారు ఆయన. ఇంకో గ్యారంటీ కూడా ఇస్తున్నాడు, 2012 కదా, 2011 2012 మధ్య నేను మార్చేస్తాను. కానీ సహాయపడితే కదా రాముడికి, ఆ కోతులు ఎలుగుబంట్లు సహాయపడకపోతే రామరాజ్యం వచ్చేది కాదు. మీరు సహాయపడండి దానికి. ఈ ప్రయత్నం అంతా నాకు మిమ్మల్ని ఆ మార్గదర్శనం చేయడానికి, గురువు గారు ఏం చెప్పారో చెప్పడానికి. అందుకని నేను కొంచెం ఎప్పుడైనా కొంచెం కఠోరమైన పదాలు వాడితే అని క్షమించండి. ఎందుకంటే ఇంకా అలాంటి కష్టకాలంలో ప్రేమగా నువ్వు తీసుకురాగలవు అమ్మ, కష్టపడవడు చచ్చిపోతున్నాడు, ఒక గ్లాసు మంచిని ఇవ్వగలరా అండి అని అడగం, ఏ గ్లాసులు మంచిగా లే అంటాం. తప్ప అది తప్పు అనుకున్నా నేను చేయగలిగేది ఏమీ లేదు. కానీ క్షమించండి, కానీ ఇది రిపీట్ చేసుకోండి. ఆ చదవండమ్మా, మీ అందరిలోనూ
నేను మీ అందరితోనూ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, అవసరమైనప్పుడు మీరు ఈ మాటను గుర్తు చేసుకోండి. గురు పూర్ణిమ నాడు గురువు గారు మాతో ఇలా అన్నారు, మాలో దేవత కూర్చొని ఉన్నాడు, దేవత విరాజమానమై ఉన్నాడు. దేవతలు ఏ పని చేస్తారో, ఏ పని చేయడానికి వారి జీవితాన్ని వినియోగిస్తారో, దేని కొరకు వారు పురుషార్థములు చేస్తారో, ఆ పురుషార్థులే మాకు అప్పచెప్పారు. ఈ ఒక్క మాట నేను మీకు చెప్పవలసి ఉన్నది.
ఇది మళ్ళీ చదవండి, గురు పూర్ణిమ నుంచి మళ్ళీ జాగ్రత్తగా ముందు చదువుకోండి అమ్మా, ఉరకెక్కించుకోండి. మీరు కూర్చున్నారు ఆయన
గురు పూర్ణిమ నాడు గురువు గారు మాతో ఎలా అన్నారు, మాలో దేవత కూర్చొని ఉన్నాడు, దేవత విరాజమానమై ఉన్నాడు, దేవతలు ఏ పని చేస్తారు, ఏ పని చేయడానికి వారు జీవితాన్ని నిరోధిస్తారో, దేని కొరకు వారు పురుషార్థములు చేస్తారో, ఆ పురుషార్థములే మాకు అప్పచెప్పారు. ఈ ఒక్క మాట నేను మీతో చెప్పవలసి ఉన్నది.
అర్థమైందా? ఇప్పటికే తీసుకున్నారా బాబు? మీకు చెప్తున్నా, మీరు నిరాశపడకండి, మేము ఏం చేయగలం. నేను చాలాసార్లు చెప్పాను, సుగ్రీవుడు హనుమంతుడు అడుక్కు తింటున్నారు, విషముఖ పర్వతం మీద ఒంటరిగా బతుకుతున్నారు. చిరిగిపోయిన బట్టలు వేసుకున్న రామచంద్రులు సీత పోయిందని ఏడుస్తూ వస్తే మీకు కథ గుర్తుంది కదా, రామాయణంలో ఎలా కనిపించుంటారు వాళ్ళకి? చిన్న కుర్రాడే కదా రాముడు, లక్ష్మణ్ అంతకంటే చిన్న కుర్రాడు, బట్టలు లేదు. వాడిని చూసి భయపడ్డాడు సుగ్రీవుడు హనుమంతుడు. అదే అర్థమయ్యేటట్టు చేసుకోండి, మనం కూడా ఈ పరిస్థితులను చూసి భయపడుతున్నాం, మనం ఏం చేయగలమని. కానీ ఆ భయం పోయి ఎప్పుడైతే రామకార్యం చేయటం మొదలెట్టాడు, ఏమయ్యాడు? భవిష్యత్ విధాత అయ్యాడు. అంటే మీరు తర్వాత అర్థం చెప్తాను, నేను ఇప్పటికే హనుమంతుడు జీవించి ఉన్నాడు. ఇది గుర్తుంచుకున్నా ఇంకా రెండవది మొదటిది అర్థమైంది కూడా, నీళ్ళు దేవత ఉన్నాడు, లేకపోతే నా దగ్గరికి రాదు, నాది గురువు గారి మాటకి శాంతికుంజుకి ఇక్కడికి వస్తున్నామంటే అర్థం ఖచ్చితంగా మీలో దేవత ఉన్నాడు. ఇది గుర్తుంచుకోండి మొదటిది. ఇది ఎప్పుడో మీరు గుర్తుంచుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా మీరు బాధలు పడుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు అన్నప్పుడు ఈ మాట గుర్తుంచుకోండి. మా గురువు గారు మాకు చెప్పారు మాలో దేవత ఉన్నాడు. నువ్వంటే ప్రొఫెసర్ నువ్వు ఇంజనీర్ అవుతావంటే నీకు డౌట్ వస్తుందా? బాగా చదవటం లేదు కానీ వాడు వచ్చి చెప్తాను నువ్వు భయపడకు నేనున్నాను నేను ఇంజనీరింగ్ చేస్తానంటే నమ్ముతావన్నమా? మరి ఇక్కడ ఎందుకు నమ్మో నువ్వు? ఒక గురువుని మాత్రం నమ్ముతావు మానవ శరీరాన్ని? ఇంత అద్భుతమైనటువంటి గురువుని నమ్మకపోతే నేను ఏం చేయను? నమ్మండి, అది ఈ మాట ప్రతిరోజు మీరు అనుకోండి. ఎలా అనుకోవాలో పొద్దున్న 4:30కి గురువు గారే చెప్తారు. ఆ ధ్యానం రేపు మీరు చేయిస్తున్నారు, ముడి శరీరాల ధ్యానం చెప్పి వింటున్నారు ఈరోజు. కానీ కాస్త నాకు శారీరక సామర్థ్యం వచ్చాక రాకపోయినా నేను ఆగుతున్నది శారీరక సామర్థ్యం లేక కాదు. చెప్పేది ఏదో 10 మందికి చెప్తా ఉంది, ఒకడే చెప్పినా 100 మందికి చెప్పినా చెప్పేది ఒకే లెక్చర్ కదా. అంతేత కాస్త మన వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను నేను. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాక ఆ రోజు పొద్దున్న 4:30 అందుకే నేను చాలా మందితో చెప్పాను, నేను మీరు ఎక్కడున్నా కూడా ఈ క్లాసులు మిస్ కాకండి. ఈ విషయాలు నాకు తెలిసి నేను ఎప్పుడు చెప్పలేదు పబ్లిక్గా, చెప్పానేది శ్రీరామ్ మరి ఎప్పుడూ చెప్పను చెప్తాను నేను వాళ్ళంతా. ఎందుకన్నా అంటే 20 ఏళ్ల బట్టి నాతో ఉన్నారు అందుకని. వాళ్ళు వీళ్ళేది ఇవంతా ఎప్పుడు శాంతారాం అంతే కదా. జాగ్రత్త, ఈ నవరాత్రి పోగొట్టుకోకండి, చిన్న చిన్న కారణాలు చెప్పి పోగొట్టుకోకండి, కొంచెం కష్టపడండి. అంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అన్నారు, మరి 12, 13, 14 మళ్ళీ 5 చెప్తానన్నారుగా, ఇది ఉంటే అది ఆధారమే లేకుండా అది అంత. కానీ విన్నవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాక ఇంటి విజయదశమి తర్వాత ఆ 3 రోజుల్లో 9, 10, 11 చెప్పేసి ఇదయ్యా చెప్పబోతోంది దానికి ప్రిపేర్గా రండి. నేను సూక్ష్మకరణ సాధన, సూర్యకిరణ విజ్ఞానము, కుండలిని జాగరణ మొత్తం చెప్పేస్తాం. దాని తర్వాత ఇంకా సాధకులకి మాత్రమే చెప్తాను, ఇలా పబ్లిక్గా చెప్పాలి. మొదటి పాయింట్ అర్థమైందా? ఏంటి మొదటి పాయింట్ చెప్పండి ఒకసారి గట్టిగా. గురువుగారు ఏం చెప్పారు ఇది కూడా కలుపుకోండి. గురువు గారు చెప్పారు మేమందరము, కాస్త గట్టిగా చెప్పండి, ఇప్పుడు భయపడుతుంది, మేమందరము దేవతలమే, దేవతలలాగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? పెద్ద పనులేం లేవు అని చెప్తున్నాడు, ఎలా ప్రవర్తించాలి చదవండి అమ్మా.
రెండవది చెప్పవలసినది, మహాభారతము జరిగినప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, మేము పంచపాండవులమే కదా, మరి కౌరవులు 100 మంది, అంతేకాక వారి దగ్గర విశాల సేన ఉన్నది, మా అంత సేన లేదు, ఉంటే 550 మంది ఉన్నారు. ఇంకా ఇటువంటిప్పుడు యుద్ధం చేయగలము, తప్పనిసరిగా మేమందరము చంపివేయబడతాము. అందువల్ల అతను మళ్లీ మళ్లీ యుద్ధము చేయడానికి ఒప్పుకోకుండా ఏం చెప్పేవాడంటే, మహానుభావ మమ్మల్ని యుద్ధం చేయమనుకో, మాకు ఇందులో గెలుపు లభించాలి, మీరే చెప్పండి, వీరితో యుద్ధం చేసి మేము సఫలత ఎలా పొందగలము? అప్పుడు భగవంతుడు అతనితో ఇలా అన్నాడు, చూడు అర్జున, నేను వీరందరినీ ఎప్పుడో చంపేశాను, నీకు
సునిశ్చితమైన
సింహాసనం ఏర్పరచాను. మీరు ఐదుగురు సింహాసనం ఎక్కి రాజ్యము చేయటమే మిగిలి ఉన్నది. దీని కొరకు నేను ఇది వరకే చంపేసిన జీవచ్ఛవాలైన కౌరవులను నువ్వు చంపవలసి ఉన్నది. మీరు ముఖప్రాయులే, నీవు కేవలం బాణాలను వదలాలి. అదేవిధంగా ఈ సంధికాలంలో నా పనిని నేను పూర్తి చేసేశాను. యుగాన్ని మార్చడానికి సంబంధించిన మహత్వపూర్ణ కార్యాలను నెరవేర్చిన పేరు మాత్రం మీరు తీసుకోవాల్సింది.
మళ్ళీ చదవండి. ఈ సంధికాలంలో
నా పనిని నేను పూర్తి చేసేశాను. యుగాన్ని మార్చడానికి సంబంధించిన మహత్వపూర్ణ కార్యాలను నెరవేర్చిన పేరు మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉన్నది.
ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తుంది. మీరు పేరు తెచ్చుకోవటమే తప్ప కార్యాలు ఏం చేయక్కర్లేదు. అర్జునుడు ఏం చేశాడు? బాణాలు వేశాడు. గెలిపించింది ఎవరు? ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏం లేదు, బాణాలు వేయటమే. ఏ బాణాలు వేయాలో అన్నది ఆయుర్వేద పుస్తకంలో ఉంది. అందువల్ల నేను చాలా మందికి వార్నింగ్స్ ఇస్తూ ఉంటా. ఇప్పుడు ఎప్పుడు కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య పార్టీ నుంచి దూరం కాకండి. ఇంచేత భీష్ముడు కూడా కృష్ణభక్తుడు. ఈ డౌట్ ఏదైనా కృష్ణభక్తుడు కాదండి. భీష్మ స్థవరాజు అది చదువుతాం కదా, విష్ణు సహస్రనామావతి అంతా ఆయన చెప్పాడు కదా. ఎప్పుడు చెప్పాడు? చౌగుతుల మధ్య చెప్పాడు, అంపశయ్య మీద చెప్పాడు. ఇంచేత కృష్ణుడికి ఆపోజిట్ గా ఉన్నాడు. అదేం భక్తుడు నాకు అర్థం కాదు. భక్తుడు ఎవడు వైపు ఉండాలి అంచేత మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. గురువు గారి వైపు మనం ఉన్నామంటే ఈ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఆయన ఇస్తున్నాడు. నేను మనం అనుకుంటే అది పిచ్చి. ఆయన ఏం చెప్తున్నాడు చాలా స్పష్టంగా, ఎక్కడ మాది మీరు ఎక్కడమ్మా చదివేయండి. అది
ఈ సంధికాలంలో నా పని నేను పూర్తి చేసేశాను. యుగాన్ని మార్చడానికి సంబంధించిన మహత్వపూర్ణ కార్యాలను నెరవేర్చిన పేరు మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉన్నది.
ఇంకా ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అనేది ఏం లేదు. ఓడిపోయారు కానీ పని చేసేవాడు కావాలి. అంచేత ఆ సాహసం అది గురువుగారు స్వయంగా తన నోట్తో చెప్తున్న మాట లేదు. నేను చేసేశానయ్యా బాబు, మీరు నుంచోండి అయ్యా బాబు. అర్జునుడు నుంచి ఉండకపోతే మహాభారత యుద్ధం జరిగేది కాదు. జరగకపోతే మన కొన్ని సంవత్సరాలు పట్టేది, కానీ అది జరిగిపోయింది మహాభారత నిర్మాణం. అలాగే ఇప్పుడు ఈ యుగం మారి విశ్వమంతా కూడా ఏకీకృతం అవుతుంది. ఒకప్పుడు 10 సంవత్సరాల కిందట ఫారెన్ వెళ్తాను అంటే చాలా విచిత్రంగా ఆశగా చూసేవాడు. ఇప్పుడు చాలా కుటుంబాలలో ప్రతి వాడు ఓసారి ఇటలీ వెళ్లాడని చెప్తారు, ఓసారి డెన్మార్క్ వెళ్లాడని చెప్తాడు, ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వారం వారం వెళ్లి వచ్చేస్తున్నారు. దేశం అంతా ఒకటైపోయింది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ మీకు తెలుస్తున్నాయి. అంటే మీరందరూ కూడా విశ్వ కుటుంబీకులే. మీకు తెలుస్తుందో తెలియదు, మన ఇంటి పక్కన ఏం జరుగుతుందో తెలియదు, కానీ అమెరికాలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇంచేత మీరు విశ్వ కుటుంబీకులు కాదు అంటే అట్ట అది గుర్తించండి. ఆ మార్పు వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో ఆ వేగము చాలా స్పీడ్ గా జరుగుతుంది. యుద్ధకాలం కనుక చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇంచేత మీరు దేవతలుగా ప్రవర్తించడానికి మొట్టమొదట బాణాలు వేయటం నేర్చుకోవాలి. ఇది వరకు అయితే బాణాలు వేయటానికి గురి చూసి పక్షి కనిపిస్తుందా, బాణ కథ గుర్తొస్తుందా మీకు? లేదా నువ్వు బాణం వేయద్దని చెట్టు కొమ్మ కనిపిస్తుందా, అదే ఏది కనిపిస్తే బాణం వేయాలి? ఇప్పుడు ఆ కన్ను ఒకటే కాదు, బాంబు తీసి ఎటు వేసినప్పుడు తెలుసు నీ గురువు అది ఒక్కలే, ఇది సత్తే చాలు. కానీ ఏం విసరాలి అనేది ఆ 20 పుస్తకాల్లో ఉంది. కాస్త సీరియస్ గా చదువుకోండి. సరేనండి.
ఎవరిని గెలవాలి, ఎవరితో ఓడాలి, ఎవరితోనూ ఓడవలసిన అవసరం లేదు. ఎవరి మీద గెలవలసిన అవసరం
అది కూడా గుర్తుంచుకోండి. మీరు గెలవలసిన అవసరం ఏం లేదు, వాడు పోయారు. మీ పేరు మీద పోతే మీకు పేరు వస్తుంది, లేకపోతే వాళ్ళు మామూలుగా పోయాడు అనుకుంటారు. గురువులు చేసే పని చేశారు కనుక ఈ సాహసం ఉన్నటువంటి యువకులకి నేను ఆహ్వానిస్తున్నాను. అమెరికాలో నేను ఈ మాట చెప్పినప్పుడు యూనివర్సిటీలో ఒక కోర్సు పెట్టేశారు. ఒకసారి ఆ లెటర్ చూపించాను వాళ్ళకి. అక్కడ యూనివర్సిటీలో ఒక కోర్సు స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ 20 పుస్తకాలు మాకు కావాలని అడిగారు. మరి యూత్కి ఏదైనా దమ్ముంటే మేము ఇక్కడ ఏదో ఒకటి ఈ రాష్ట్రానికో ఆ రాష్ట్రానికో కాకుండా ప్రపంచం అంతటికీ కూడా అధినేతను అవుతాను అనేటువంటి మీకు సాహసం ఉంటే మీరు బాణాలు వేయాలి, బాంబులు వేయాలి. కానీ ఎవరి మీద వెళ్ళిపోయిన వాళ్ళ మీద అంచేత మీరు బాణాలు వేయక్కర్లేదు. మీ ఆలోచనలు మారితే చాలు. ఈ లెటర్ చూడండి. ఇరవై పుస్తకాలు అడిగింది ఇవ్వండి అమ్మ. వాళ్ళు అడిగారు ఈ లెక్చర్ ఇమ్మని నన్ను, వేదాస్ అంటే ఏంటి, అపౌరుషేయాలని, కర్మ సిద్ధాంతం అది మా పిల్లలకి చెప్పండి అని అడిగారు అక్కడ. నెక్స్ట్ ఆ ఇరవైది తీయమ్మ, ఇరవై పుస్తకాలు అడిగారు కదా వాళ్ళు. ఆగు, ఇది కొంచెం ఆగు. కోర్స్ అండ్ స్టడీ డీటెయిల్స్ నాకు కనిపించటం లేదు అమ్మా. సరేనండి, కళ్ళు కనిపించటం
లేదు.
అది ఆ కోర్స్ పేరు. నేను లెక్చర్ ఇచ్చాక కోర్స్ స్టార్ట్ చేశాడు. ఈ కాలేజీ యూనివర్సిటీ ఎలాంటిదో తెలుసా, ఇప్పటికే అక్కడ 1078 కోర్సులు వాళ్ళు రన్ చేస్తున్నారు. ఎకానమిక్స్, ఎంబీఏ, సాఫ్ట్వేర్, ఇది 1079 కోర్సు. నేను వాళ్ళకి చెప్పాను కూడా, ఈ 1079 అనే సంఖ్య కూడా చాలా గొప్పదయ్యా. నవగ్రహాలు, సప్తఋషులు, ఏకాదిత్యుడు. మాకు అర్థం కాలేదండి ఆవిడ. స్టార్ట్ చేస్తాను నా హెడ్. ఇప్పుడు నేను చెప్పే ఓపిక లేదయ్యా అన్న. తర్వాత నాకు ఆ 20 పుస్తకాలు అడిగింది, ఈ లెటర్ కావాలి. ఇది చూడండి. Indeed, it is enlightening to hear Dr. R.K.'s lecture and interviews. Is it possible to get the 20 booklets that concisely gives all the work of Param Pooja Guruji? ఇక్కడ నేను ఎదుర్కొండ చూపిస్తే ఒకడకుండు వాళ్ళు అక్కడ అడుగుతుంది. నా బాధ ఎందుకు చెప్పే, మన భారతీయులు దాన్ని ఉపయోగించకుండా వాళ్ళకి ఏమి వేయాలి. కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ అదృష్టం ఏంటంటే అంత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తొందరగా జరగటం లేదు. 12 పుస్తకాలు ఇప్పటికి జరిగాయి. ఇంకా నాలుగు అంతేత, ఆ 4 పుస్తకాలు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి మొదలెట్టే ముందు అక్టోబర్ 14 తర్వాత డిసెంబర్ లోపల ఈ కోర్సును నేను ఫినిష్ చేస్తాను. ఇక్కడ వచ్చే యూత్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, తల్లిదండ్రులు మీ పిల్లలకి చెప్పండి, ఈ కోర్సులు అటెండ్ కండి. యూనివర్సిటీ అక్కడ స్టార్ట్ చేసేసారు వాళ్ళు. 12 వాళ్ళకి డేట్ ఇచ్చాను నేను, ఇస్తానని. ఇంకా అక్టోబర్ 2 వరకు అక్కడ ఉంటానుకున్నాను, కానీ హెల్త్ బాగుండదు నేను వచ్చేసాను. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా, టెలికాన్ఫరెన్స్ లో లెక్చర్ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ లో విన్నారు అని అంటే అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇది లేకపోతే నేనవన్నీ ఈ చిన్న విషయం చెప్పడానికి నాకు ఆరోగ్యం బాగాలేకపోవాలి ఉండేది. మరి మీరు ఎందుకు రాకూడదు, మీరు వీళ్ళకి చెప్పాలి కదా. వీళ్ళకి ఎవరు చెప్తారు, నేను వెళ్ళి చెప్తాను ఇంతమందికి. మనది 70 దేశాలలో 9 కోట్ల మంది ఆల్రెడీ మన పరివారండి. మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాధ పెట్టారు, మాస్టర్ మీరు మళ్లీ రండి, మాకు ఇలా చెప్పటం కావాలి, మా వాళ్ళని పంపిస్తానన్నాను. మా వాళ్ళు అప్పుడు ఇంకా అవడం లేదు, ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఇది చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యన అమెరికాకి వెళ్ళడానికి వాళ్ళు రెడీ చేసి ఉంచారు కోర్సులు మీ వినటానికి. కానీ నేర్చుకోండి. దాని తర్వాత ఆదరణీయ పెరిగిందని ప్రణవ్ పాండే గారి గురించి ఆయన నన్ను అడిగారు, మాకు 100,000 కావాలయ్యా, ఒక్కళ్ళు లేరు అని. అంటే మనం వెళ్ళకపోతే 100,000 దొరకరా. నేను చాలాసార్లు ఉదాహరణ ఇస్తా, ఒక కంపెనీకి 10 ఇంజనీర్స్ కావాలి. వాళ్ళకి ఇంజనీర్స్ దొరుకుతారు, అప్లై చేస్తారు, వస్తారు. కానీ నువ్వు అందులో ఉంటావు ఉండవాలి కదా, నువ్వు ఆలోచించాల్సింది కావాలని కదా, అందులో చూడాలి. అంచేత ఇది వాళ్ళ లెటర్, ఇది ఆ కోర్సు లెటర్. అమెరికాలో ఒక లెక్చర్ విన్నాక అంత కోర్సు. నేను ఇంత ముట్టుకుంటున్నాను, మీరు వెళ్ళటం లేదు, ఈసారి ఆ పుస్తకాలు కొనుక్కోండి, చదువుకోండి. మీరు చిన్న పుస్తకాలు మళ్ళీ చూపించండి అమ్మా, తెలియాలి అది గురువు గారిది, క్రాంతిధర్మి సాహిత్యం అందరూ కొనుక్కోండి. ఎంత అది కాస్ట్?
60 రూపాయలు.
ఇంకా ఇంకోటి చూపించాను, అది
50.
సినిమాకి వెళ్తే ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వెళ్తే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 60 ప్లస్ 50 110 రూపాయలు మేము ఖర్చు పెట్టలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఒకసారి చెయ్యట్లేదు సార్. మీరు వచ్చారా? ఉత్తనే అంటున్నాను, కోపం తీసుకోకండి. ఇంచేత ఇలాంటి అవకాశం ఇచ్చినట్టు ఈ క్షణంలో లేకపోతే ఆయన్ని కాంటాక్ట్ చేయండి, అది చేయండి. కానీ డబ్బు ఇవ్వకుండా ఇవ్వకండి. ఓ పద్ధతి యూనివర్సిటీ అది స్టార్ట్ చేయబోతున్నాను కనుక అది చూసుకోండి, తీసేయమ్మా. అంటే గురువు గారి వాదన, యూనివర్సిటీ కదులుతున్నాయి అమెరికాలో, రష్యాలో, జర్మనీలో. చాలామంది నన్ను అడుగుతారు, మరి మాకు ఆ భాష రాదు కదా. భాష వాళ్ళకి కావాలి, మీరు తెలుగులో చెప్తే ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు భాష తెలిసి వెళ్తారా రష్యాకి, అక్కడికి దేశాన్నే వాళ్ళు మాట్లాడుకుంటారు. అవునా కదా, దేశ సమస్యలే మాట్లాడుకుని నిర్ణయించుకుంటారు. భాష తెలిసా, వీడి హిందీలో చెప్తామంటే ఆ రష్యన్ రష్యాలో వాడు చెప్తూ ఉంటాడు, అంటే రష్యాలో చెప్పింది వాడు మళ్ళీ వీడి హిందీలో చెప్తాడు, దుభాషగా ఏదో అంటారు తెలుసు కదా, అంటే మీకు అందరూ అక్కడ దొరుకుతారు. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి మీరు, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నాకు సమయము లేదంటున్నప్పుడు అంటారు అడ్డ,
నాకు సమయం లేదు,
మీరు మొదటి నుంచి సరే నేను తినండి,
ఎవరిని చంపవలసిన పని లేదు, ఏ విధమైన పురుషార్థమో చేయవలసిన అవసరం లేదు, మీరు నిజమైన శ్రేయస్సు పొందవలసి ఉన్నది, మీరు ఆ శ్రేయ సౌభాగ్యాలనే పొందండి. అర్జునుడు దానినే పొందాడు. దానికి ముందు అతను ఎక్కువ వాదిస్తూ నాకు పెళ్లాం పిల్లలు ఉన్నారు, నా పనిలో నష్టం వస్తుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నాకు సమయం లేదు అంటున్నప్పుడు కృష్ణుడు విసిగట్టి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు, తస్మాత్ యుద్ధాయ యుద్ధస్య యుద్ధం చెయ్యి, లేని కొన్ని వంతలు పెట్టకు. మరి నా గతి ఏమిటి అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను, నీవు యుద్ధం చెయ్యి.
ఇప్పుడు చేయవలసినటువంటి యుద్ధం భౌతికమైన యుద్ధం కాదు, మనుషుల మీద యుద్ధం కాదు, ఆలోచనల మీద యుద్ధం. ఇంజనీర్ లాంటి వాడు ఇంజనీర్ ఎలా అవుతాడు, ఆలోచనలు ఇంజనీర్గా మార్చుకుంటాడు. డాక్టర్ ఎలా అవుతాడు, డాక్టర్గా మార్చుకుంటాడు. ఆలోచనలు మార్పు తప్ప అక్కడ శరీరం ఏమవుతుంది, శరీరం అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం 5 ఏళ్ళు వయసు పెరుగుతుందంటే, ఇక్కడ 3 ఏళ్ళు వయసు పెరుగుతుంది. అంతకంటే అవన్నీ చంపటం అని కాదు ఇక్కడ యుద్ధం అంటే. ఆలోచనలు మారాలి. ఎలాంటి ఆలోచనలు మారాలి, మేము దేవతలే, శ్రీకృష్ణుడు లాంటి జగద్గురువు మా వెంట ఉన్నాడు, ఆ భావం చేసుకుంటూ.
ఇప్పుడు ఈనాడు గురు పూర్ణిమ, మీలోని ప్రతి దేవత యొక్క బాధ్యత నేను స్వయంగా తీసుకుంటున్నాను. దేవతలు వెలుగుబంట్లు కోరుగా దైవ కార్యము కొరకు ముందుకు వచ్చినప్పుడు వెనకాల వారి కాళ్ళు, వారి ఇళ్ళు, పెళ్లాం పిల్లలు ఉండిపోయారు, కుటుంబం ఉండిపోయింది. భగవంతుడే వారిని చూసుకున్నాడు. మీ ఇంటిని చూసుకోవడానికి, వ్యాపారాలను చూసుకోవడానికి, మీ వ్యవసాయాన్ని చూసుకోవడానికి, పొలాలను చూసుకోవడానికి, వ్యాధిగ్రస్తులను చూసుకోవడానికి నేనున్నాను. నాది
ఇప్పుడు మీ పని చేస్తే పని చేస్తున్నామని చెప్పి ఇంట్లోనే కూర్చుంటే, మిలిటరీలో యుద్ధం చేస్తే మిలిటరీ వాళ్ళకి ఇచ్చే సహాయం గవర్నమెంట్ ఇస్తుంది కుటుంబానికి. కానీ ఏం చేయాలి అన్నది మీకు చాలా స్పష్టంగా నేను చెప్తాను. 20 పుస్తకాలు ఉంది, తెలుగు వచ్చిన వాళ్ళు చదువుకుని నేర్చుకోవచ్చు, మీరు క్లాసులు తీసుకుంటాను నేను. అంతేత అదేం పెద్ద కష్టమైనటువంటిది కాదు. కానీ మీరు మారాలి. అప్పుడు మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత జీవితం పెద్ద ఉదాహరణ. నా దేవి తెలిసిన వాడు తెలుసు, కథలు లేని స్థితిలో అమెరికాకి వెళ్ళాను, కథలు లేని స్థితిలోనే ఇప్పుడు ఉన్నాను. కానీ పనిచేస్తున్నా నేనే చేయగలిగినప్పుడు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మీరు ఎంత పని చేయాలో ఊహించుకోండి. మీకు ఆఫర్స్ ఏంటి అంటే ప్రపంచ ఖ్యాతి అంతా కూడా మీకు లభిస్తుంది. చదవండి.
మీ బాధ్యతలన్నింటినీ నేను స్వీకరిస్తున్నాను, మీరు నా పనిని చేయండి, నేను మీ పనులను చేసి పెడతాను. నేను మళ్లీ మీకు నమ్మకంగా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా మీ పనులను చేసి పెడతాను. తండ్రి పిల్లవాడి యొక్క ప్రతి పనిని చేసి పెడతాడు. పిల్లవాడు ఏం జరిగితే
చాలా జాగ్రత్తగా, నేను ఖచ్చితంగా మీ పనులను చేసి పెడతాను గురువుగారు వాడదాను. కానీ ఎప్పుడు ఆయన పనులు చేస్తాను, అది చేయకుండా నా పని చేయండి అంటే అడుక్కోటమే అవుతుంది. అడుక్కునేవాడికి మనస్సు ఉంటే ఇస్తాం, లేకపోతే. కానీ ఒకటి నాకు నా లైఫ్ లో జరిగింది ఏంటంటే, ఒక కెమిస్ట్రీ పేపర్ నేను దిద్దుతున్నాను, ఒక క్వశ్చన్ నేను చూసుకోలేదు, మార్కులు వేయలేదాన్ని. సరే రిజల్ట్ అనౌన్స్ చేశారు, మార్కులాడు వచ్చాడు. నాకు ఎందుకు మార్కులు వేయలేదు, నేను రాశానే అనలేదు. రాస్తే మార్కులు ఇచ్చి ఉంటాను కదా అన్నది. సరే తీసి చూపించా, మార్కులు వేయలే. బతిమనుకున్నాడా, డిమాండ్ చేశాడా? ఎందుకు డిమాండ్ చేయగలిగాడు? మీరు అలా గురువు గారిని డిమాండ్ చేయండి, ఖచ్చితంగా చేస్తాడు. నెక్స్ట్
ఖచ్చితంగా మీ పనులు, తండ్రి పిల్లవాడి యొక్క ప్రతి పనిని చేసి పెడతాడు. పిల్లవాడు ఏమి అడిగితే తండ్రి అది ఇస్తాడు. కాఫీ అడిగితే కాఫీ ఇస్తాడు, గిలక అడిగితే గిలక ఇస్తాడు. నీవు చిన్నపిల్లవాడిని కనుక ఇదే అడుగుతున్నావు. శాంతి గురించికి రాగానే ఇవే అడుగుతావు, నాయన ద్వారా ఇక నుంచి ఏమి చెప్పాలన్నా రాసి ఇచ్చేయండి. రాసినా చెప్పినా ఒక్కటే, వాటి అన్నింటికి నా జవాబు విని నోట్ చేసుకోండి. వీళ్ళకి వెళ్ళాక అందరికీ చెప్పండి. 24 పునశ్చరణల ద్వారా సంపాదించిన పుణ్యము, గత 3 సంవత్సరాల ఏకాంతంలో చేసిన మౌన సాధన ద్వారా ఏకత్రితమైన పుణ్య సంపదలో మనందరికీ వాటా ఉంటుందని గురుదేవుడు ఆశ్వాసన ఇచ్చారు అని చెప్పండి. తల్లి కడుపులోకి బిడ్డ రాగానే తండ్రి ఆస్తి మీద ప్రతి హక్కు ఏర్పడుతుంది. అదేవిధంగా నా యొక్క ఆచరణలో కూడా మీకు హక్కు ఉన్నది. ప్రార్థించవద్దు, నివేదనలు చేయవద్దు, అడుక్కోకండి, వరదానాలు అడుక్కోకండి, మీ హక్కు అడగండి. మేము మీ పని చేస్తున్నాము, మీరు మా హక్కు ఇవ్వాలి. మీకు అనారోగ్యం ఉన్నదా? మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను వాటిని దూరం చేస్తాను. మీ దెబ్బలాటంలో ఇరుక్కున్నారా? వాటిలో కూడా నేను మీకు సహాయపడతాను. మీ మీద కష్టాలు వస్తే నేను షీల్డ్ అయి దారులు వలే వాటిని అడ్డుకుంటాను. శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని నడిపాడు. నేను మీ రథాన్ని నడుపుతాను. ఏ రథాన్ని? మీ వ్యాపారం యొక్క రథాన్ని, మీ ఉద్యోగం యొక్క రథాన్ని, మీ క్రియాకలాపాల రథాన్ని, మీ శరీరం యొక్క రథాన్ని, మీ ఇంటి కుటుంబం యొక్క రథాన్ని. ఇది నా వాగ్దానం. కానీ దీనితో పాటు ఇంకో మాట మీకు చెప్తున్నాను. మీరు నా మార్గానికి రండి, కలిసి పనిచేద్దాం. నా భుజాలతో మీ భుజాలను కలపండి. దీనివల్ల మీరు ఏమీ నష్టపోరు. మీరు ఖచ్చితంగా ఇది నమ్మండి. మీకు అడ్డు వచ్చేవాళ్ళని నేను ఎప్పుడూ తొలగించేశాను. మీ కొరకు విజయమాల గురించి తయారుగా ఉందని ఇచ్చాను. పంచపాండవులకు కూడా ఈ విధంగానే విజయమాల తయారుగా ఉంచబడినది. కేవలం వారు మెడలో వేసుకోవటమే తరువాయి. అదేవిధంగా మీకు కూడా మాలలు తయారుగా ఉన్నాయి. మీరు వాటిని వేసుకుని శ్రేయ సౌభాగ్యాలు పొందటమే తరువాయి. రాబోయే ఈ నవయుగ క్రమంలో మీరు భాగస్వాములైతే పేరు మీకేగా లభిస్తుంది. అయితే గురుజీ, మా పెళ్ళాం పిల్లల సంగతి ఏమిటి? నాయన, అది నా బాధ్యత. వారికి ఆరోగ్యం బాగలేకపోతే నేను వారికి ఆరోగ్యాన్ని ఇస్తాను. వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని నేను పూర్తి చేస్తానని గ్యారంటీ ఇస్తున్నాను. మీ వ్యాపారంలో వచ్చే నష్టాన్ని
గ్యారంటీ అనే మాట వినండి. ఆయన పని చేస్తే మీ పని గ్యారంటీ, చేయకుండా నన్ను ఆశీర్వదించండి అంటే గ్యారంటీ ఉంటుంది. పని చేస్తే కదా, కానీ చేయవలసిన పని మీరు మీ ఇళ్లలో ఉంటో కుటుంబంలో ఉంటుందో చేయాలి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఫారెన్కి. దానికి ప్రణవ్ పాండ్యా గారు మీరు చెప్పగలరు అనిపిస్తే ఫారెన్కి వెళ్లాల్సి వస్తుంది. లక్ష మంది కావాలి. మొదటి లక్షలో మీరు ఉంటారో లేదో చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది చూసుకోవచ్చు.
మీ వ్యాపారంలో వచ్చే నష్టాన్ని నేను ఇప్పుడే శాంతి గుండె నుండి వసూలు చేసుకోదలుచుకుంటే సరే. కానీ పిల్లవాడు పెరిగి పెద్దవాడైతే వారికి పెద్ద బాధ్యతలు ఇవ్వబడతాయి, చిన్నవాడికి అవి ఇవ్వబడవు. ఇప్పుడు మీరు యువకులు. ఇప్పుడు నాకు ఎవరూ పిల్లవలే కనిపించట్లేదు. అందరూ యువావస్థకు చేరుకున్నారు. ఇప్పుడు నేను మీ అందరికీ తగిన పని ఇస్తాను. అంతేకాక నా దగ్గర ఏమి మిగిలి ఉన్నదో అంతా మీకు పనిచేస్తాను. కానీ గురువు గారు, మీరు వెళ్లిపోతున్నప్పుడు మీ ఆర్జనంతా మీతో వెళ్లిపోతారా? నాయన, నేను అది చెయ్యను. మీరు ఖచ్చితంగా విశ్వసించండి. నా సంపాదన అంతా మీకు ఇచ్చి వెళ్తాను. ఆ సంపాదన పుణ్యమైనది కావచ్చు, సాంసారికమైనది కావచ్చు, లేక ఆధ్యాత్మికమైనది కావచ్చు. అన్ని సంపాదనలోనూ మీకు భాగం ఉంటుంది. ఇప్పుడారా, నేను జీవితం అంతా ఇస్తూనే ఉన్నాను. తాత ముత్తాతల నుండి 2000 బీగ ఎకరాలు భూమి లభించింది. అదంతా ఇచ్చేశాను. నా భార్య నగలన్నీ కూడా దానంగా ఇచ్చేశాను. పిల్లల కిడ్నీ బ్యాంకులో డబ్బు కూడా నేను ఇచ్చేశాను. ఇంకా ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఏదైనా ధనం ఉన్నదా అని మీరు అడగవచ్చు. లేదు నాయన, ధనం పేరిట నా వద్ద ఒక 50 పైసలు అని 1 లక్ష కూడా నా దగ్గర లేదు. గురువు గారి దగ్గర ఏముంది అని మీరు వెతకదలుచుకుంటే, లేక చనిపోయిన తర్వాత తెలుసుకోదలుచుకుంటే, మీకు శాంతి గుంజలో ఒక ఋషి ఉండేవాడిని, అక్కడ రొట్టెలు తింటూ రోజుల్లా 24 గంటలు పనిచేసేవాడిని తెలుస్తుంది. నాయన, ధనం పేరిట నా వద్ద ఏమీ లేదు. అయినా నా వద్ద సంపత్తి ఉన్నది. అదే నా దగ్గర లేకపోతే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకంటాను? మొదటిది తపస్సు అనే సంపత్తి. దేనినైతే సామాన్య స్థాయిలని చెప్తారో దాని ద్వారా నేను మీ కష్టాలను ఆపదలను నివారించగలుగుతున్నాను. రెండవ సంపత్తి ద్వారా నేను మిమ్మల్ని అందరినీ విశ్వ నేతలుగా తయారు
చేయడానికి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తపస్సు అనేటటువంటి శక్తి మీ కష్టాన్ని దాన్ని ఆదుకుంటున్నాడు ఆయన. కానీ రెండో సంపత్తి ఉంది ఆయన దగ్గర. ఆ రెండో సంపత్తి అందరికీ ఇవ్వలేడు, విశ్వనేతలు కాదలుచుకున్న వాళ్ళకి ఇస్తాడు. అది ఎలా అవ్వాలో చెప్తాడు. ఇచ్చట కష్టాలు అవి ఆయన మొదటి సంపత్తిలో భాగంగా మీకు శాంతి గురించి వచ్చి మా గురువుగారు ఇలా అన్నారు అంటే మీ కష్టాలు అయిపోతాయి, అది వేరే విషయం తపస్సు. కానీ రెండో సంపత్తి గురించి మీరు ఆలోచించండి. ముఖ్యంగా నా పిల్లలు, యువకులు, నా స్నేహితులు యొక్క పిల్లలకి నేను ఇదే చెప్తూ ఉంటాను. అనేక కుటుంబాలు పూర్తిగా దీనికి అంకితం అయిపోయిన వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో. దేనికి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క ప్రేరణతో గురువుగారు పనిచేస్తూనే ఉన్నారు. కానీ గురువుగారు పనిచేస్తూ ఉంటే ఏమవలేవాళ్ళు, వాళ్ళు అనుకున్న దానికంటే కొన్ని వేల రెట్లు పెరిగారు ఆర్థికంగాను సాంసారికంగాను.
భగవంతుడు నన్ను నేతగా పంపించాడు, చాణక్యుడిని నేతగానే పంపించాడు. అతడు నలందా విశ్వవిద్యాలయం యొక్క డీన్ అబ్రహాం లింకన్ని, వాషింగ్టన్ని, గార్ఫీల్డ్ని నేతలుగానే పంపించాడు. వినోబాని కూడా నేతగానే పంపించాడు. నేను కూడా మీలో ప్రతి ఒక్కరిని నేతగా మార్చదలుచుకున్నాను. నేతలుగా తయారు చేయడమే కాక తయారు చేయడమే నా కోరిక. మీ కోరికలు ఏమిటో అది నాకు తెలియవచ్చు, లేక తెలియకపోవచ్చు. అందువలన వాటిని రాసి ఇచ్చేయండి. నాకు రోజువారీ క్రమం ఉన్నది. నేను కూర్చున్నప్పుడు మీరు రాసి ఇచ్చినవన్నీ చూసుకుంటూ ఉంటాను. రాత్రి క్రమంలో పూజ ఉపాసన చేసుకుంటాను. ప్రొద్దున నుంచి మధ్యాహ్నం వరకు రాబోయే 20 సంవత్సరాల వరకు అఖండ జ్యోతి నిరంతరం వచ్చేటట్టుగా రచనలు రాసుకుంటూ ఉంటాను.
ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి, ఇది నేను చూపించింది. చూస్తున్నారా, ఇది గురుగారు అఖండ జ్యోతి 1926 లో వెలిగించారు. దాని కాంతిలో ఆయనంతా పొందారు. ఆయనంతా పొందిన కాంతి మీకు గురుదేవులు అందించారు శాంతికుంజలో. అది మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్తున్నాను. ఈ ఫోటో ప్రతి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోండి. ఈ కార్యక్రమాలు దీని గురించి నిన్న చెప్పాను నేను, తర్వాత మెల్లిమెల్లిగా చెప్తాను నేను. 9 రోజుల్లో పూర్తి చేసేస్తా సిలబస్. నాకు లెక్చరర్గా సిలబస్ పూర్తి చేయటం అలవాటే. స్టూడెంట్స్ ఎంత పట్టుకుంటారు అన్నది చూసుకోండి. ఇది ఖచ్చితంగా మీకు దీని భావం అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తి యొక్క తీర్థం ఇది, ఒక సిద్ధపురుషుడు తీర్థం. ఇప్పుడు మిగతా తీర్థాల్లో సిద్ధపురుషులు లేరు. ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని విశ్వనేతలుగా చేస్తానని. పొద్దున్నే లేచి దీన్ని చూసుకుంటూ ఈ దీపం ముందు మీ బాధలు చెప్పుకోండి, గురువు గారికి చెప్పుకున్నట్టే. ఇంకా ఈ ఫోటో ఉండాలి మీ ఇంటి దగ్గర. నెక్స్ట్.
20 సంవత్సరాల వరకు నేను రాసిన వ్యాసాలు మరియు వ్రాయదలిచిన పుస్తకాలన్నీ నేను రాసి ఉంచుతాను. ఈ యుగ సంధి సమాప్తమై 2000 సంవత్సరం వచ్చేటప్పటికి మీకు మీ ఏమి అనుభవం నాకు వస్తుందంటే, గురువు గారు భాషించిన రచనల ధోరణిలో ఏమీ తేడా రాలేదు, ఆయన వాణిలో ఏ మార్పు రాలేదు, ఆయన అక్షరాలలో ఏ తేడా రాలేదు, ఆయన పుస్తకాలలో కానీ పత్రికలలో కానీ ఏ మార్పు లేదు, విషయంలో ఏ తేడా రాలేదు.
ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు గురువు గారు అనేక పుస్తకాలు రాశారు, వేలాది పుస్తకాలు. కానీ మ్యాగజైన్ అనేది ప్రతిరోజు ఆయన సందేశాన్ని మీకు అందజేస్తుంది. అయితే ఇంకో సంపర్కం తీసుకుంది, యుగశక్తి గాయత్రి సభ్యులుగా దేని చేర్చుతాము. ఇది బిజినెస్ గా చెప్పటమే, గురువు గారిని మీరు అందజేస్తున్నారా, తేడా మీకు అర్థమవుతే చాలు. మీరు ఇది బిజినెస్ అనుకుంటే గురువు గారిని చాలా కిందకి పడేసండి. కానీ ఆ గురువు గారి యొక్క వాణి ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. 1990లో ఆయన శరీరం వదిలేశారు. దాని తర్వాత ఆయన చెప్పాడు, అన్ని భాషల్లోనూ నాకు వస్తాయి, వచ్చింది మీరు చదవండి, చదివి అర్థం చేసుకోండి. అంచేత నేను ఎక్స్పెక్ట్ ఏం చేశాను అంటే, చేసేగానే అందరూ యుగశక్తి మ్యాగజైన్ మెంబర్స్ అయిపోతారని. అక్కడ ఇంకో చోట నేను చెప్పినప్పుడు నేను లెక్చర్ ఇచ్చాక 2000 మంది జాయిన్ అయ్యారు వాళ్ళ భాషలో. ఇక్కడ తెలుగుది కానీ యుద్దం చేయటం అంటే ఈ యుద్దాలు చేయాలి. ఇంటింటికి వెళ్ళి సోప్ అమ్మేవాడు ఇంటింటికి వెళ్తున్నాడు కదా. మీరు ఇంటింటికి వెళ్ళకలే, మీ స్నేహితుల్ని మీ కుటుంబ సభ్యుల్ని బలవంతంగా ఒక సంవత్సరం పాటు చేపించండి. తర్వాత అదే వాళ్ళని లాగుతుంది. దాంట్లో శక్తి లేకపోతే మీరు ఎంత బతమనుకుంటారు, కానీ మీరు చూపించలేదా. అంచేత ఇలాగా ఈ కార్యక్రమాలు మీరు చేస్తే గురువు గారి తపశ్శక్తి వస్తుంది. ఆయన పనులు చేయాలి తప్ప మీకు నచ్చిన పని చేయటం కాదు. యుద్దం చేయాలి అంటే ఎక్కడ యుద్దం చేయమన్నారో అక్కడ యుద్దం చేయాలి. యుద్దం అంటే మళ్ళా దెబ్బలాట అనుకోకండి. ఈ సందేశాన్ని ఇవ్వటం నేర్చుకోండి. అంచేత మీ అందరికీ కూడా ఇక్కడ అయితే కొంతమందికి ఒక సంవత్సరం కిందట అనుకుంటాను, మీరు వేలకు వేలు చేయమని చెప్పాను నేను, వాళ్ళు చేశారు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ మ్యాగజైన్లో వాటిలో. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు అర్థం చేసుకుంటూ చదివాలి ఆ పుస్తకం. విశ్వనేతలు అవ్వాలి అంటే ఇంకా ఖచ్చితంగా మీరందరూ కూడా ఏం మెంబర్స్ అవ్వాలి, యుగశక్తి గాయత్రి మెంబర్స్ అవ్వాలి. అది గురువు గారి ఆదేశం. నెక్స్ట్.
మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం తర్వాత నేను వచ్చిన వాళ్ళతో కలిసే కార్యక్రమం కూడా విమర్శనే మొదలు పెట్టాను. 5 నుండి 25 మంది దాకా వ్యక్తులను ఒక సమూహంగా పైకి పిలిపించుకుంటున్నాను కూడా. ఇది మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నా కార్యక్రమం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంటే ఈ విధంగా నన్ను కలవచ్చు.
ఇక్కడ జరిగిన సంఘటన చెప్తాను నేను. ఇది 84 చెప్పారు ఆయన. ఒంగోలు నుంచి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మేమందరం 70 మంది వెళ్ళాం. అవన్నీ కలవటం లేదు ఆయన. వాళ్ళు గురుగారు కలవరండి అన్నారు. ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారు కదా ఆ టైం అప్పుడే. అయితే వాళ్ళు అన్నారు రామకృష్ణ సరే నువ్వురా నీతో పాటు ఇంకొకళ్ళని తీసుకురా మేము కల్పిస్తాం అన్నారు. నేను గదికి వచ్చా. 75 గురువు 76 గురువు ఉన్నాం. ఏ ఇద్దరు రామకృష్ణ మరి నీతో పాటు మేము ఒక్కళ్ళం ఎవరో వస్తామని వాళ్ళు ఏదో అనుకున్నారు. పిచ్చి భాషలు మాట్లాడకండి. వయస్సు ఎక్కువగా ఉంది, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువగా ఉన్నారో వాళ్ళిద్దరూ మీరు ఎన్నుకోండి. అంటే వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ రాదు కలవటానికి గురువు గారికి అని చెప్తే 75 ఏళ్ళ ఆయన ఒక ఆయన, ఆయన భార్యని మనం అందరం ఎన్నుకుని పంపించిన 2 నిమిషంలో ఎవరు వచ్చింది అందరూ వచ్చేయడం. ఎలా అర్థమైందా గురువు గారి పని ఎలా చేయాలి? గురువుగారు మీ యొక్క దాన్ని టెస్ట్ చేస్తాడు. మీ ప్రేమ ఎంతుంది మనుషుల మీద అని. అప్పుడు నేను 24 ఏళ్ల వాడిన అంటాను. అంచేత గురువుగారు ఏమన్నారు, ఆయన పనిచేస్తూ ఉంటాను కనుక వాళ్ళు సరే నువ్వు వెళ్ళన్నారు. నాతో పాటు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాను. నేనేం నిర్ణయించుకున్నాను, నేను వెళ్ళను గురువుగారి దగ్గరికి, ఇంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళల్లో వయస్సు చాలా ఎక్కువగా ఉండి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మళ్ళీ రాలేరు, వాళ్ళు వద్దాం అనుకున్నాను. వాళ్ళు ఇద్దరిని పంపిస్తాను అన్నాను. పంపించగానే ఆయన ఏం చేశాడు, మొట్టమొదటిసారి 70 మందిని తీసుకున్నాడు ఆయన. ఎప్పుడు చెప్పాడు కదా 10 మందినో 15 మందినో కలుస్తున్నాను. అంచేత గురువుల పని చేయడానికి టెక్నిక్ చెప్తున్నా. మీ కోరిక కాదు, నేను వెళ్ళానా లేదా గురువు గారి దగ్గరికి, ఆయన దగ్గరికి ఎంతమందిని తీసుకెళ్ళగలిగాను, ఆయన సందేశాన్ని నేను ఎంతమందికి ఇచ్చాను, అది కదా ఇప్పుడు బాధ వాళ్ళది. 100,000 మంది అడుగుతున్నారు వాళ్ళు 70 దేశాలలో 9 కోట్ల మంది చెప్పటానికి. చేత నేను అమెరికాలో ఉంటానన్నా వాళ్ళు, నేను ఇక్కడే ఉంటా చెప్తా మా పిల్లలకి, కానీ ఎవరికి చెప్పలేను, వినేవాళ్ళే కదా. ఇంకేంటే తర్వాత నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి కదా, ఫారెన్లో వెళ్ళి చెప్పగలరు చెప్పలేరు, దానికి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళకి మాత్రం చాలా చాలా భవిష్యత్తు ఉన్నది. నెక్స్ట్.
ప్రాపంచకమైన ఇబ్బందులు ఉంటే మాతాజీని కలవండి. వీటి బాధ్యత నేను మాతాజీకి అప్పగిస్తాను. ప్రపంచంలో మీకు ఉన్న కష్టాలన్నీ మాతాజీకి చెప్పుకోండి. ఆధ్యాత్మికమైన విషయం లేక కొంచెం పైకి లేవాలని సమాజం ఒకరికి ఏదైనా పెద్ద అడుగు వేయదలుచుకుంటే నా దగ్గర
ఆ తేడా అర్థం చేసుకోండి. వ్యక్తిగతమైన సమస్యలు బాధను మాతాజీకి చెప్పుకోండి. నేను విశ్వనేతను అవుతాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే ఆయన చెప్తారు. ఆ తేడా అర్థం చేయ. కానీ వాళ్ళు వేరు వేరు అనుకోకండి. ఇద్దరు కూడా అర్ధనాదీశ్వర తత్వం చేత లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని సైన్స్ లో వస్తుంది. థీటా బీటా డెల్టా గామా అని వేవ్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్స్ లో అని సైంటిస్టులు చెప్తారు. వాళ్ళకి ఆ భాష చెప్తాను, మీకు అర్ధనాదీశ్వర తత్వం అర్థమవుతుంది. కనుక మాతాజీని వ్యక్తిగతమైన అడిగింది. సమాజానికి విశ్వనేతగా నేను మారుతాను అంటానికి గురువు గారి యొక్క అంటే అడగటం అంటే పుస్తకాలు చదవండి. కానీ మీ అదృష్టం ఎన్ని పుస్తకాలు చదవాలి మీరు? కేవలం 20 నేను గ్యారంటీ ఇస్తున్నాను. ప్రపంచం వాళ్ళు ఎవరితో కూడా వాదించడానికి సిద్ధమే. ఎవడు సైంటిస్ట్ అడిగినా అందులో జవాబుంది, పొలిటీషియన్ అడిగినా జవాబుంది, ఎకానమిస్ట్ అడిగినా జవాబుంది, టీచర్ అడిగినా జవాబుంది, ఆర్టిస్ట్ అడిగినా జవాబుంది. ఇందాక ఆ పాట అందుకు వేసింది గురువు గారి నెత్తికెక్కి ఎలా పాడిస్తారు. ఏంటది జగమంతా కుటుంబం నాది వివరణ చెప్తే అర్థమైందా? గురువు గారి గురించేనే చెప్తున్నాడు. ఎలా ఎక్కుతాడో అర్థమైందా? కానీ చేస్తే కదా, చేయకపోతే ఆయన మాత్రం ఆయన నెత్తి మీదకి ఎక్కుతాడు. కొంచెం అది నేర్చుకోండి. నెక్స్ట్.
పెద్దడుగు తెలుసుకోలేదు, మీ బాధల గురించి మాత్రమే చెప్పదలుచుకుంటే మాతాజీకి చెప్పండి. ఏదైనా పెద్ద అడుగు వేయదలుచుకుంటే నా దగ్గరకు రండి. మీరు పెద్ద అడుగు వేయడానికి నేను సహాయపడతాను. ఈ ప్రపంచంలో నేను పెద్ద పెద్ద అడుగులు వేశాను, మిమ్మల్ని కూడా పెద్ద పెద్ద అడుగులు వేయమని చెప్తున్నాను. ఈ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఇంకొక మాట, నా మాటలకు సాక్ష్యముగా విశ్వంలోని అతి పెద్ద భవిష్యవక్త 100 సంవత్సరాల ముందర చెప్పిన మాటలు చెప్తున్నాను. ప్రపంచంలో చేతులు చూసి చెప్పే భవిష్యవక్తలు చాలా మంది ఉన్నారు. వారు మీ పెళ్లి ఎప్పుడవుతుంది, నీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఏమవుతుందో, ఎలా అవుతుందో చెప్తుంటారు. ఇదే విధంగా జాతకాలు రాసేవారు కూడా చాలా మంది ఉంటారు. కానీ ప్రపంచం యొక్క రాజనీతి గురించి భవిష్యవాణి చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పటికీ ఆయన 800 భవిష్యవాణులు నిజమయ్యాయి. సుమారు 1000 కిందట ఆయన జన్మించాడు. ఆయన పేరు నోస్ట్రడామస్. ఆయన చెప్పిన భవిష్యవాణులన్నీ 100కి 100 పాళ్ళు నిజమయ్యాయి. నోస్ట్రడామస్ పుట్టినప్పుడు బ్రిటన్ అన్నది లేనే లేదు. స్కాట్లాండ్ ఉండేది, ఐర్లాండ్ ఉండేది, ఇంగ్లాండ్ ఉండేది, కానీ బ్రిటన్ లేదు. కానీ ఆయన తన భవిష్యవాణిలో బ్రిటన్ ఏర్పడుతుందని, ఇన్ని రోజులు రాజ్యం చేస్తుందని, మరియు 1942 దీని సామ్రాజ్య పతనం మొదలవుతుందని. అప్పుడు దీనిలో
1000 కిందట 1942 అనే మాట ఎందుకు వాడారో తెలుసా గురువు గారు? ఫిట్ ఇండియా అనే మాట అప్పుడు వచ్చింది 1942. అటువంటి వ్యక్తి, హిట్లర్ గురించి దాని గురించి కూడా చెప్పినటువంటి వ్యక్తి, ఈ సంస్థ గురించి భవిష్యవాణి చేసి, ఈ సంస్థ పేరు చెప్పలేదు, ఆధ్యాత్మిక సంస్థ అన్నాడు, ప్రపంచాన్ని మారుస్తుంది అని చెప్పాడు. చదవండి, అదే చెప్పబోతుంది.
1942 దీని సామ్రాజ్య పతనము మొదలవుతుందని, అప్పుడు వీరిలో విస్తరింపబడి ఉన్న రాజ్య మండలమంతా నష్టమవుతుందని చెప్పాడు. ఇవన్నీ అక్షర సత్యాలే కదా, ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పాడు. అతని ఇటువంటి భవిష్యవాణులన్నీ కవితలుగా ఒక పుస్తక రూపంలో అచ్చువేయబడింది. ఫ్రాన్స్ రాష్ట్రపతి ఫ్రాంకోయిస్ మిట్రాండ్ 1881-1995 మధ్యకాలంలో ఈ పుస్తకాన్ని తన తల దగ్గర పెట్టుకుని పడుకునేవారు. కవితలుగా ఉన్న ఈ పుస్తకం మీద వేలాది మంది వివరణలు రాశారు. ఆయన హిందుస్థాన్ గురించి చెప్పిన భవిష్యవాణులు మీరు రానున్న అఖండ జ్యోతి పత్రికలో చదవబోతున్నారు.
ఈ అఖండ జ్యోతిలో రాసినవి ఇవంతా కూడా మీకు తెలుగులో యుగశక్తి గాయత్రిలో వస్తున్నాయి, అందుకు సలవమని చెప్తున్నాను.
ఆయన హిందుస్థాన్ గురించి చెప్పిన భవిష్యవాణులు మీరు రానున్న అఖండ జ్యోతుల పత్రికలో చదవబోతున్నారు. ఆయన భవిష్యవాణి ఏమిటంటే, హిందుస్థాన్ యొక్క ఆధ్యాత్మము మరియు పాశ్చాత్యుల తత్వ విజ్ఞానము ఇవి రెండు కలిసిపోతాయి. అమెరికాల మధ్య, చైనా అమెరికాల మధ్య యుద్ధం జరుగుతుంది మొదలైన అనేక భవిష్యవాణులు ఉన్నాయి. అన్ని భవిష్యవాణుల్లో మీకు ఉపయోగపడేది ఒక్కటే, హిందుస్థాన్ నేడు అమెరికా చేస్తున్నట్టు విశ్వ నేతృత్వం వహిస్తుంది. అమెరికా బాంబులు తయారు చేసుకున్న, ఛాలెంజర్స్ తయారు చేసుకున్న, స్టార్ వార్ల ప్రణాళికలు వేసుకున్న, భవిష్యత్తులో భారతదేశమే విశ్వ నేతృత్వం వహిస్తుంది. విశ్వ నేతృత్వం వహించడానికి హిందుస్థాన్కి చాలా గొప్ప ప్రాణిశూరులు కావాలి, గొప్ప శక్తి సామర్థ్యం గల వ్యక్తులు కావాలి, గొప్ప సూర వీరులు యుద్ధం చేయగలిగే వారు కావాలి.
20 పుస్తకాలలో ఈ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాదు, ఇంకా ఏం చేయాలో తెలియాలి కదా. దానికి మీరు ఎంతో అక్కర్లే, ఆ చిన్న 20 పుస్తకాలు చదివితే దాని తర్వాత కూడా ఆ చిన్న పుస్తకాలకి మీకు అసలు అందులో ఏం చెప్పిందో తెలియటానికి ఈ పుస్తకం నేను అందజేశాను. ఆ పుస్తకం చూపించాము, ఇది ఇందులో ఉంది, ఈ లెక్చర్ అంతా కూడా ఇందులో ఉంది. దాని తర్వాత కూడా మీరు మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, ఆ శక్తి సామర్థ్యాలు ఎలా చేసుకోవాలని గురువు గారు ఇచ్చిన సాధనలు అందులో ఉన్నాయి. ఉన్నాయి పుస్తకాలు ఇక్కడ అంటే అది చూపించండి. ఇంకా మీరు అవి లెక్చర్స్తో అయ్యేవి కాదు, ఇవంతా కూడా ఇది చదవాలి. ఇప్పుడు కాలేజీలో అక్కడ లెక్చర్ ఇచ్చాక టెక్స్ట్ బుక్స్ చదువుకోవద్దు. లెక్చర్ విని పరీక్షలు రాసిన వాళ్ళు నేను ఎక్కడ చూడలే. ఒకసారి లెక్చర్ విని సంవత్సరం అంతా లెక్చర్లే వింటూ ఏం రాస్తారు, టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఆ టెక్స్ట్ బుక్స్కి నేను ఈ 20 పుస్తకాల సారము కూడా ఆ పుస్తకాల్లో ఇచ్చి, గురువు గారు ఎలా చేయమన్నారు అంటే ఆ ఒక్క పుస్తకం సరిపోతుంది అనుకోకండి, కానీ ఒక్క పుస్తకం ఏం చెప్తుందంటే మీరు ఏం చేయాలో అన్నది ఇమీడియట్ గా తెలిసిపోతుంది. అందులోదే ఇది చదివి వినిపిస్తుంది, అందులో ఉందా ఈ ఆర్టికల్.
గొప్ప ఇంజనీర్లు కావాలి, గొప్ప గొప్ప సామర్థ్యం గల వ్యక్తులు కావాలి. దీని కొరకే నా ప్రయత్నాలని, నాయన మీలో యోగ్యత లేకపోతే దాన్ని నేను ఇస్తాను, మీ పొలాలు గట్రాల బాధ్యతలు మాత్రమే నేను తీసుకోవడం లేదు, నీవు విశ్వ నేతృత్వం వహించడానికి సామర్థ్యం కూడా నేనే ఇస్తాను. ఇక్కడ నేను నలంద విశ్వవిద్యాలయం లాగా నేతలను తయారు చేసే విద్యాలయం ఏర్పరిచాను. చాణక్యుడు చదువు చెప్పే నలంద విశ్వవిద్యాలయంలో ఒకేసారి 10,000 విద్యార్థులు చదువుకునేవారు. నాకు కూడా అలాగే 10,000 విద్యార్థులకు ఒకేసారి విద్య నేర్పించాలి.
ఆ నలంద విశ్వవిద్యాలయం దానిలాగే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉంది. ఆ బొమ్మ చూపించగలిగితే చూపించు. ఆ దేవ సంస్కృతి విద్యాలయం అనేది అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, కానీ డిస్టెంట్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు చెప్పగలిగేవాళ్ళు ఇక్కడ చెప్తారు, కానీ వినేవాళ్ళు కావాలి. ఆ విద్యాలయం చూపించమ్మా బొమ్మ. ఇక్కడెక్కడ ఉందా బొమ్మ? దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం బొమ్మ లేదా ఇక్కడ? సరే, అదే క్లాసులో నేను మీకు అక్టోబర్ 14 తర్వాత వీలు చూసుకుని మొదలు పెడతాను. తర్వాత మీరు అక్కడ మీ నేర్చుకున్నది నిరూపించుకోవాలి. 20 పుస్తకాల్లో నిరూపించుకుంటే ఇంకా మీ జీవితాలే మారిపోతాయి. దానికి మీరు ఎంత టైం ఇవ్వాలి? ఒక ఆదివారం నాడు 4 గంటలు. మిగతా పనులన్నీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు అభ్యంతరమే. ఆదివారం నాడు 4 గంటల పాటు నేను ఎక్కడుంటానో అక్కడికి వచ్చి ఆ క్లాసులు నేర్చుకోండి. దాన్ని వీడియో తీస్తున్నారు, దాన్ని రికార్డు చేస్తున్నారు. వచ్చి వెళ్ళిన వాళ్ళు దాన్ని రికార్డు అది ఉపయోగించుకుని, ఇంకేంటే పర్సనల్ గా విన్నప్పుడు వచ్చేది వీడియోలు దాంట్లో రాదు. ఆ వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్ళి మీ చుట్టుపక్కల చెప్పండి. మరి 100,000 మంది కావాలి. మీ ఇష్టం, ఆ 100,000 మందిలో మీరు ఉంటారు ఉండరు.
కానీ ఇక్కడ అంతమంది పట్టరే. నిన్న మొన్నటి వరకు ఇక్కడ
ఇల్లు లేవుగా. డిస్టెంట్ ఎడ్యుకేషన్ అది పాపం 1986 లో చెప్పాడు ఆయన. అంచేత ఇక్కడ పట్టరే అని బాధపడ్డాడు. ఇప్పుడు ఆ బాధ ఆయనకి లేదు.
నిన్న మొన్నటి వరకు ఇక్కడ 2,800 మంది ఉండేవారు. ఇప్పుడు 4,000 మంది అయ్యారు. ఉన్న జాగాలు ఎంత చుక్కినా 4,000 మంది కంటే ఎక్కువ పట్టరు. కానీ నా మనసులోని కోరిక ఏమిటంటే, చాణక్యుడు ఏ విధంగా 10,000 మందికి పాఠాలు చెప్పి వారిని హిందుస్థాన్లోనూ ప్రపంచమంతటా పంపించేవాడో అలాగే ఇక్కడ కూడా జరగాలి. ఆయనే చంద్రగుప్తుని చక్రవర్తిగా చేశాడు. నాకు కోరిక కూడా ఇటువంటి అనేక మంది నేతలను తయారు చేయాలని. కానీ చేయలేను. ఎందువల్లనంటే స్థాన అభావం ఉన్నది కనుక. అలాంటప్పుడు చదువు చెప్పలేను కదా. మరి నా ప్రణాళిక ఏమిటి? ఒక కొత్త స్కీమ్ ఉంది. ఈ గురు పూర్ణిమ నాడు దాని గురించి మీకు చెప్పాలి. అదేమిటంటే ప్రజ్ఞా విద్యాలయం ఇక్కడే నడుస్తుంది. ఎందుకంటే కేంద్రం ఇదే కదా.
ఒక చిన్న సూచన ముందే చెప్పేస్తున్నాను నేను. ఇక్కడ కూడా చిన్నపిల్లలకు కూడా ఒక విద్యాలయం స్టార్ట్ చేయబోతున్నారు. దానికి ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు ఆ విద్యాలయానికి రాగలుగుతారు. చిన్నపిల్లలుగా చెప్తూ ఇది కూడా చెప్తూ ఉంటారు. అది ఇంకా తర్వాత ప్రోగ్రామ్ అది వాళ్ళు వేసుకుని చెప్తారు. కానీ నా ముందే చెప్పడం అలవాటు కదా, ముందే చెప్పేస్తున్నాను. కానీ మీరు వినలేదు. వాళ్ళు పెట్టుతున్నప్పుడు వింటారనమాట మొదటిసారి. మీరు వినలేదు కదా ఇప్పుడు నేను చెప్పింది. కానీ సాధారణంగా మీరు వినరు. ఎంత చెప్పినా కూడా మీరు మళ్ళా పట్టించుకోరు. కానీ జాగ్రత్త, ఇటువంటి అవకాశము రిపీట్ అవుతుంది. కానీ అప్పుడు మీరు లీడర్స్ అవ్వలేరు, ఫాలోవర్స్ అవుతారు. మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ ఏ సబ్జెక్టులో అయినా, నేను బయోకెమిస్ట్రీ నాగార్జున యూనివర్సిటీలో స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ టీచర్స్ అయ్యారు. దాని తర్వాత బ్యాచ్ వాళ్ళందరూ టీచర్స్ అయ్యారు. దాని తర్వాత ఎక్కడెక్కడ వెతుక్కోవాలి ఇంకా. ఇంకా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు వచ్చే లాభం గురించి నేను మీకు చెప్తున్నాను. చెప్పమ్మా.
శక్తి యొక్క ఉద్భవం ఇక్కడ నుంచే జరుగుతుంది. జనరేటర్ ఇక్కడే పెట్టబడుతుంది. కానీ అనేక చోట్ల ప్రజ్ఞా పాఠశాలలను
కరెంటు కూడా అదిరింది. శాంతంగా నిశ్చింతగా చెప్పినవి మననం చేసుకోండి. డైవర్ట్ కాకండి. మీరు దేవతలు, మీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. మీ వ్యక్తిగత సమస్యలు మాతాజీకి చెప్పండి. విశ్వనేతలు అవదలుచుకుంటే నేను చెప్పిన మార్గంలో వెళ్ళండి. ఆ మొత్తం మార్గాన్ని నేను 20 పుస్తకాలలో క్రాంతిధర్మి సాహిత్య సైన్స్ ఆఫ్ రివల్యూషన్ అని ఆయన రాశాడు హిందీలో, క్రాంతిధర్మి సాహిత్యని. దాన్నే తెలుగులో మనం అందజేశాం. అది చూసుకోండి. ప్రతి నెల ఆయన ఏ నెలలో ఏం చెప్పబోతున్నారో మీకు యువశక్తి చేతనా కేంద్రం నుంచి యువశక్తి గాయత్రి పుస్తకం ఒకటి మంత్లీ మ్యాగజైన్ వస్తుంది, అది చదువుకోండి. ఇది మననం చేసుకోండి. అంతే తప్ప నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కబులు చెప్పుకోకండి. లేకపోతే మర్చిపోతారంటే ఈ చేత వెళ్తుంది, ఈ చేత వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు పుస్తకం చూస్తారు వేడి. చివరికి వచ్చేసారు మీరు. అంటే గురుగారు పాపం ఆ పుస్తకం కూడా చూసుకోవాలి మీరు అని చెప్తున్నారేమో. నేను చెప్పే కదా ఆ పుస్తకం చూడమని. ఆ పుస్తకంలో ఉన్నదే లైన్ బై లైన్ చెప్తున్నాను.
ఈ గురు పూర్ణిమ నుంచి మీరు ఒక పని చేయండి.
మైక్ ఆన్ చేసుకుని అయినా వినిపిస్తుందిలే.
నిరంతరము మీరు దేవతలని అనుభూతి చెందండి. ఎలుగు బంట్లు కోతుల డ్రెస్ వేసుకున్నామనుకోండి, ఒకడు లాల్చీ వేసుకుని కూర్చున్నాడు, ఒకడు పంచ కట్టుకుని కూర్చున్నాడు, ఇంకొకడు కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్నాడు, ఏదో ఒకటి ధరించే ఉన్నారు. కానీ మీరు వాస్తవానికి దేవతలు, మీరు వాస్తవానికి ఒక విశేషమైన పని కొరకు విశేషమైన ఉద్దేశంతో ఒక విశేష ఆహ్వానం మీద మీరు పనిచేయడానికి వచ్చారు. ఇది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ప్రపంచంలోని దుష్ప్రవృత్తులను తొలగించి సత్ప్రవృత్తులను అభివర్ధన చేయుట అత్యంత కష్టముతో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన నోస్ట్రడామస్ యొక్క రాజనైతిక భవిష్యవాణి మీకు చెప్పాను కదా, ఇప్పుడు నా భవిష్యవాణి చెప్తున్నాను. నేను మీ శత్రువులందరినీ చంపేశాను, అడ్డంకులన్నీ తొలగించేశాను, వారందరూ జీవోత్సవాలే, మీ కొరకు శ్రేయ సౌభాగ్యాలే మిగుతూ ఉంటాను, మీ కొరకు కిరీటం సిద్ధముగా ఉన్నది, గొప్పతనం సిద్ధముగా ఉన్నది, మీరు దాన్ని తీసుకోండి. నేడు నేను చెప్పదలుచుకున్న మూడో విషయం ఏమిటంటే ఈ సమాజానికి, దేశానికి, ప్రపంచానికి 100,000 మంది కార్యకర్తలను అందజేస్తాననే సంకల్పం నెరవేర్చడానికి నలంద విశ్వవిద్యాలయం స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం స్థాపిస్తాను అని నిర్ణయించుకున్నాను. ఈ పనిలో మీరు నాకు
ఇది ఆయన 84 చెప్పారు. ఇప్పుడు యూనివర్సిటీ వచ్చేసింది, ఆ యూనివర్సిటీ కూడా వరల్డ్ రెడీ గా ఉంది. దాంట్లో టీచర్స్ గా మిమ్మల్ని పంపించాలని నా కోరిక, స్టూడెంట్స్ గా నా కోరిక అది. అది ఈ 14 తర్వాత అక్కడ 3 తర్వాత ఎలాగా ఏమిటి అన్నది వచ్చేవాళ్ళు నిర్ణయించిన చోటకి నేను వచ్చి చెప్తాను. నేను లేదు ఇక్కడ కాకువాయిలో సెంటర్స్ లాగా మార్చగలిగితే నాకు చాలా హాయిగా ఉంటుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, శాంతికుంజి వాళ్ళని అడిగాను. అదంతా వాళ్ళు ఎవరు మంచి పని చేస్తానంటే ఎవరు కాదంటాడు. కానీ నేను బిల్డింగ్ కట్టు కూర్చొని నేను ఒక్కడిని కూర్చుంటే అన్నాను, అంచేత నేనన్నా ముందు స్టూడెంట్స్ రానివ్వండి, వాళ్ళని బట్టి ఎంత పెద్ద బిల్డింగ్ కడతామో చూద్దాం అన్నాను. అంచేత అది అలా ఉంది. లోపల నిజం చెప్పాలంటే ఎవరు స్టూడెంట్స్ రాకపోతే నాకు చాలా ఆనందం ఏంటంటే హాయిగా జీవిస్తా, వస్తే గురువు గారు పనిచేస్తూ జీవిస్తా. మీరు ఏం చేస్తారు మీరు నిర్ణయించుకోండి.
మీ క్షేత్రాల్లో నిర్వహించడానికి ప్రయత్నించండి. నేను అక్కడికి పాఠాలు చెప్పడానికి రాలేదు.
ఇది 84 చెప్పిన మాటలు అంచేత కొంచెం అలా వినిపిస్తున్నాయి. అవన్నీ కరెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు
నా శక్తినిస్తాను, నా బుద్ధినిస్తాను, నా భావనలుస్తాను, నా ప్రాణశక్తినిస్తాను, నా జీవనీ శక్తినిస్తాను. అందువల్ల ఈ పాఠశాల నుండి బయటకు వచ్చిన వాడు చాలా మారిపోతాడు. ఎన్ని పనులు చెప్తాను? 3. ఇంకొక పని చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి.
ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రమాదం, ఈ తప్పులు మనం చేయబోతున్నాం. ఈ తప్పులు చేయకండి.
నేను ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాను దుష్ప్రవృత్తుల నిర్మూలన కొరకు యుద్ధం మొదలుపెట్టాను, సత్ప్రవృత్తుల సంవర్ధన కొరకు యుద్ధం మొదలుపెట్టాను, రామరాజ్య స్థాపన కొరకు యుద్ధం మొదలుపెట్టాను, లంకా దమనం కొరకు యుద్ధం మొదలుపెట్టాను. ఇది చాలా పెద్ద పని, ఇందులో కష్టాలు కూడా వస్తాయి. కానీ ఆ కష్టాలను నీ వరకు రానివ్వండి, వాటినన్నింటినీ నా మీదే వేసేసుకుంటున్నాను. రాణా సాంగా అనే అతడు తన సైనికుల మీద ఎక్కడ కత్తివేటు పడబోతుందో గమనించి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దెబ్బను తన మీదకు తీసుకునేవాడు. వారందరికి బదులు బల్యములు, కత్తుల దెబ్బలు తను స్వీకరించేవాడు. ఈ విధముగా ఆయన అనేకులను రక్షించాడు. ఆయన శరీరం మీద 80 తగిలాక మూర్ఛతో పడిపోయాడు. అప్పుడే తన పనిని ఆ పాడు నాకు 80 తగిలేంత వరకు ఏ బాధ మీ వరకు రానివ్వను, కష్టాలు వస్తే నా మీదకే వస్తాయి. పూర్వం కూడా అలాగే జరిగింది. శ్రీకృష్ణుడికి కష్టాలు వచ్చాయి, శ్రీరాముడికి కష్టాలు వచ్చాయి, సీతాపహరణ జరిగింది, కానీ ఎవరికి ఏమైంది?
ఇంకా అక్కడ ఆపేయండి. ఇంకేంటే దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చాలా ఇవ్వాలి. కానీ ఒక పాట వినండి, రేపు మిగతా హాఫ్ చెప్తా. 8:30 అయిపోయినందుకు ఈ పాట జాగ్రత్తగా వినండి. మానవుడు దానవుడిలో దేశ నేతలు ఎలా తయారయ్యారో చెప్పారు. అలాంటి నేతలుగా మీరు మారుతారు అన్నది గుర్తు చేసుకుంటూ పాట వినండి.